వనాలయ అంటే అడవుల్లో తిరిగేవాడ. ఒరే కోతి, నువ్వు ఉండేది అడవులు, చెట్ల మీద తిరగాలి, మీకు శాఖామృగాలని పేరు, చెట్లు విడిచిపెట్టి పట్టణానికి ఎందుకు వచ్చావు నాయన? ఏం పని మీద వచ్చావు చెప్పు. నీ ప్రాణం పోయేలోపు చెప్పు. యావత్ ప్రాణాధరంతితే అంటే నువ్వు ప్రాణములు ఉన్నంతలో చెప్పు అనగా నీవు చచ్చేలోపు నిజం చెప్పు. ఒరే నాయన, నిజం చెప్పినా చంపుతాను, చెప్పకపోయినా చంపుతాను. ఎలాగో చచ్చిపోతావు కదా, చచ్చిపోయేవాడి నిజం చెప్పి చచ్చిపోవందనమాట. దాని అర్థం అది. యావత్ ప్రాణాధరంతితే అంటే ప్రాణం పోయేలోపు నిజం చెప్పు. నువ్వు ఏదైనా నిజం చెప్పి చచ్చిపోతే కొంత లాభం అన్నది. చెప్పునైనా నిజం చెప్పు, నువ్వెవడవి అన్నది. హనుమంతుడు పాపం అమాయకంగా చూశాడు ఏమి ఎరగనట్టుగా. ఆ నన్ను బురిడీ కొట్టించి లోపల కడదామేమో అనుకుంటున్నావేమో. నశక్యం కల్వియం లంకా ద్రష్టుమేవం వానరత్రయ. నాయన, నేనిక్కడుండగా లోపలికి ఎవడు అడుగు పెట్టలేడు. నేనిక్కడ కాపలాకి వస్తూ ఉంటాను, కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ కాపలాకి వస్తూ ఉంటాను. నన్ను ఎరి నన్ను దాటి ఎవడు వెళ్ళలేడు. లక్షిత రావణ బలై అభిగుప్త సమంతత. రావణాసురుడి సైనికులు కాపలాకి వస్తున్నారు. వారందరూ ఎలా ఉన్నా నేను మాత్రం ఈ లంకానగరంలోకి ఎవణ్ణి రావణానుజ్ఞ లేకుండా వెళ్ళనివనగాక వెళ్ళలేను. నన్ను అడి దాటి వెళ్ళలేవు చెప్పు అన్నది. హనుమంతుడు ఏమి తొట్టుపాటు లేకుండా, అమ్మా నే అంతా చెబుతాను, కథయిష్యామితే తత్వం ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను. నువ్వు నన్ను అడిగావు కదా, కానీ ఆ చెప్పే ముందు నాకు అనుమానం నువ్వెవరివి అన్నాడు ఆయన. ప్రశ్నకి ప్రశ్నే, ప్రశ్నోపనిషత్తు అన్నమాటిది. కాత్వం విరూపనయనే పురద్వారే అవతిష్ఠసి కిమర్థం చాపి మాం రుద్ధ్వా నిర్భర్జయతి దారుణా. నీవెవరవమ్మా, ఇంతంత పెద్ద పెద్ద మిడిగుడ్లు గిర్రుని తిప్పుతున్నావు, అదనమాట విరూపనయ్యనే. ఈ కళ్ళు ఇంతంత ఉన్నాయి, ఇలా తిప్పుతోంది చక్రాల్లాగా, ఇలా గిరగిరా మిడిగుడ్లు తిప్పుతున్న నీవెవరవు? ఇంత భయంకరంగా గుమ్మం దగ్గర నిలబడి ఎందుకు నన్ను భయపెడుతున్నావు, నోటికొచ్చినట్టు తిడుతున్నావు? కఠినంగా పలకటం అన్యాయం కదా, కొంచెం మెత్తగా మాట్లాడచ్చు కదా అన్నాడు. ఎవరైనా కఠినంగా పలికితే నొచ్చుకుంటారు, అలా కాకుండా కొంచెం మెత్తగా పలకచ్చు కదా అంటే ఆవిడ మెత్తగా పలకడం నా వల్ల కాదురా, మొత్తి పలుకుతాను నేను. అసలు నా లక్షణం అది, మేము రాక్షసులం, నువ్వెవడవరా అని అడిగితే మళ్ళీ నువ్వెవత్వం నన్ను తిరిగి ప్రశ్నిస్తావా, ప్రశ్నకి ప్రశ్న సమాధానమా అని ఆవిడ కామరూపిణి అవ్వడం వల్ల ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే ఆవిడ నిజానికి తన రూపం భయంకరం కాకపోయినా భయంకర రూపంతో ఉండి ఉవాచ వచనం క్రుద్ధ పరుషం పవనాత్మజం అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్ష దుర్ధరష రక్షామి నగరీమిమాం. నేనెవడనని అడుగుతున్నావా? నేనే లంకని, నాకు లంకా నగరానికి తేడా లేదు. అహం హి నగరీ లంక, నేనే లంకని. రాక్షసరాజు మహానుభావుడు పరాక్రమవంతుడు వరాలు కలిగిన రావణాసురుడి ఆజ్ఞని పరిపాలిస్తూ ఈ లంకానగరంలోకి ఎవరిని వెళ్లకుండా చేస్తాను. నన్ను నడక్కుండా నాకు తెలియకుండా లోపలికి ఏగ వెళ్ళదు, వెడితే ప్రాణంతో ఉండదు. లోపల నుంచి బయటికి రావాలన్నా, బయట నుంచి లోపలికి వెళ్ళాలన్నా నా అనుజ్ఞ తీసుకోవాలి. ఐడెంటిటీ కార్డు అని ఒకటి ఉంటుంది రాక్షసుల దగ్గర, మనకి టోల్ గేట్ వాళ్ళ దగ్గర నెలకోసారి డబ్బులు కట్టితే ఏం చేస్తారు, ఈ కార్డు ఎలా పెడతాడు అప్పుడు వదులుతాడు. అలాగే రావణాసురుని యొక్క అనుజ్ఞ తీసుకున్న రాక్షసులు మాత్రమే నేను వాళ్ళని చూడగానే గుర్తిస్తాను కనుక టక్కును వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తాను. తక్కిన వారెవరూ నన్ను నడక్కుండా వెళ్ళకూడదు. నేను రావణుని నడక్కుండా పంపను. నన్ను నడక్కుండా నువ్వు వెళ్ళలేవు. నువ్వు ఒకవేళ నన్ను అనుజ్ఞ అడిగినా రావణానుజ్ఞ లేకుండా నేను నిన్ను పంపను. ఎందుకు వచ్చిందిరా, వెళ్ళిపో, ఎందుకో జాలి వస్తుంది నాకు. ఇందాక ఏమంది, చెప్పినా చెప్పకపోయినా చంపుతానంది. కొంచెం ఇప్పుడు మార్పు వచ్చింది కంఠంలో. నశక్య మాం అవజ్ఞాయ ప్రవేష్టుం నగరీ త్వయా. త్వయా, నీ చేత మాం అవజ్ఞాయ, నన్ను లెక్క చెయ్యకుండా నగరీ ప్రవేష్టుం నశక్య, నగరంలోకి అడుగు పెట్టడం కుదరదు. అంటే నన్ను అడగకుండా, నన్ను లెక్క చెయ్యకుండా నువ్వు లోపలకు అడుగు పెట్టలేవు. నేను కాదంటే నువ్వు లోపలకు అడుగు పెట్టలేవు. అద్య ప్రాణై పరిత్యక్త స్వప్సే నిహతోమయ. నా నేను నిన్ను క్షమించను, ప్రాణం తీసేస్తాను. పో, మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్పింది, రెండు సార్లు అహం హి అంది. అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ సర్వత పరిరక్షామి హ్యేతత్తే కథితం మయ. నేనే లంకని, నేను మీకు ప్రారంభంలోనే చెప్పాను, లంక అంటే మృత్ శరీరం, మృణ్మయ శరీరం, భూతత్వం కలిగినది, 10 ఇంద్రియములతో. ఏమేమిటవి? ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం. ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటారు. వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ. పాయువు అంటే మలద్వారం, ఉపస్థ అంటే మూత్రద్వారం. ఈ 5 కర్మేంద్రియాలు. ఈ 10 ఇంద్రియములతో కూడిన శరీరమును లంక అంటారు. దశేంద్రియాధిష్ఠిత శరీరం ఇదం లంకానగరం. ఈ 10 ఇంద్రియములతో కూడిన మన శరీరమే లంకానగరం. ఇందులో అహంకారం రావణాసురుడు, మమకారం కుంభకర్ణుడు, కామక్రోధాదులు ఇంద్రజిత్తు ప్రహస్తుడు, బుద్ధి విభీషణుడు. దీన్ని కాపలా కాస్తు ఎప్పటికప్పుడు నేను నేను అనుకుంటూ శరీరమే నేననే భ్రమకి గురి చేసే శక్తే లంకాదేవత. అంటే ఎప్పటికప్పుడు ప్రతివాడు కూడా నా ఇల్లు, ఇది నాది, నా సంపద, నా భార్య, లేక నా భర్త, నా కుటుంబం అని పరిమితులతో గీసుకు తిరిగితే వాళ్ళంతా లంకాదేవతలే. ఇందులోంచి బయటపడమే హనుమంతుడు. అలా బయటపారేయడానికి గురువుగారు ఆయన రావాలన్నమాట. ఆయన వచ్చాడంటే ఈ లోపలున్న సీత అనే జీవాత్మ, నేను ఇందులో ఉన్నాను, ఇందులో ఇరుక్కుపోయానని శోకించడం మాని పరమాత్మ అయిన రాముని పొందగలుగుతుంది. ఇందులో ఉన్న అంతరార్థం ఇది. ప్రారంభంలో మీకు కొంత చెప్పాను సుందరకాండ ఆరంభంలో. ఇప్పుడు మళ్ళీ ఈ అహంకారం లంకానగరం మనల్ని అజ్ఞానంలో ముంచెత్తుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను నాది అనే భావన భయంకరమైన లక్షణం. అంటే మన కుటుంబ వ్యవస్థలోకి ఇంకొకటి ఎవడూ రాకూడదు. నా ఆస్తి, నా పరిమితం, ఇందులో నేను నా వాళ్లే ఉండాలనే కోరిక ఉంటే అది లంక. దానిని జయించటమే జ్ఞానం. ఇప్పుడు హనుమంతుడు దాన్ని జయిస్తాడు. అది జయిస్తేనే జీవాత్మని పట్టుకోగలుగుతాడు ఎవడైనా. అందుకే ఈయన ఏమన్నాడు మళ్ళీ ఇంకోసారి, అంత కఠినంగా పలికినా అంత తొందరగా కోపం తెచ్చుకోకూడదు. అహంకారము, కోపము, ఈ రెండు పతనానికి మూల కారణం. ఒక్కొక్కప్పుడు మనకి ఆలస్యమైనా కష్టం వచ్చినా అప్పుడు కొంచెం శాంతంతో ఉండాలి. చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకుని భ్రష్టులైతే ఎంత ప్రమాదమో మనకి సనక సనందనాదుల ద్వారా తెలుస్తుంది. సనక సనందన, సనత్కుమార, సనత్సుజాతులు 4 వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ జైవిజయులు లోపలికి వెళ్లకుండా అడ్డం కొట్టగానే వెంటనే తొందరపడి శపించారు. ఆ శాపం పెట్టగానే విష్ణుమూర్తి వైకుంఠం నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు వీళ్ళు క్షమించమని కాళ్ళ మీద పడి, మేము కోపంతో జయవిజయుల్ని శాపం పెట్టాం, ఆ క్రోధం వల్ల ఏమైంది, మాకు వైకుంఠ నగర ప్రవేశార్హత తొలగిపోయింది, లోపలికి రాకుండా నువ్వే బయటకు వచ్చి దర్శనమిచ్చావు. ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చాడండి, ఆయన్ని లోపలికి పిలవకుండా మనమే బయటకు వచ్చి దర్శనమిచ్చామంటే వాడు లోపలికి రావడం మనకి ఇష్టం లేదు, గెంటేస్తున్నావు అని అర్థం అనమాట. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, ఇప్పుడు మేమేం చెయ్యాలని అడిగారు. 10,000 బదరీకి వెళ్ళి తపస్సు చేయండి అన్నాడు. అప్పుడు 10,000 తపస్సు చేస్తే శాపం పెట్టిన పాపం పోయింది వాళ్ళకి, వాళ్ళకు కూడా తప్పలేదు. ఎందువల్ల? మహాత్ములకి కోపం వచ్చిందా? ఆ కోపం వల్ల వారితో పాటు దేవుడికి కూడా నష్టమే. ఇప్పుడు విష్ణువు 3 ఎత్తవలసి వచ్చిందా లేదా? దానివల్ల ఈ రామాయణం జరిగింది. మళ్ళీ ఒక్క సనక సనందనాదుల క్రోధం, రావణ కుంభకర్ణులుగా, హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, శిశుపాల దంతభక్తులుగా జయ విజయుల్ని 3 ఎత్తేలా చేసింది. దాంతో భగవంతుడు 3 ఎత్తవలసి వచ్చింది. 3 కదా, ఇంకా 4 ఎత్తవలసి వచ్చింది. దానితోటి వరాహావతారం, నరసింహావతారం, రామావతారం, కృష్ణావతారం, ఈ 4 కేవలం సనక సనందరాజుల క్రోధం వల్ల వచ్చిన ఇబ్బంది. అందువల్ల ఎప్పుడైనా మనకి క్రోధం వస్తే దాన్ని నిగ్రహించుకుంటే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాం. అత్యావశ్యక స్థితిలో కోపం తెచ్చుకోవాలి. ముందెప్పుడు సామమునే వహించాలి. హనుమంతుడు అందువల్లే అంతగా కోపం తెచ్చుకోకుండా మళ్ళీ వినయంగా అడిగి చూశాడనమాట. లంకాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః యత్నవాన్ సహరిశ్రేష్ఠః స్థితః శైలయవాపరః. ఈయన కూడా పర్వతంలా నిలబడ్డాడు. అంటే శరీరం పర్వతం అవ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. కొండవలే ధైర్యంతో నిలబడ్డాడు. ఆవిడ అరుపులకి కానీ, ఆవిడ ధిక్కారానికి కానీ కోపం తెచ్చుకోకుండా, ఏ విధమైన ఆందోళనకి గురి కాకుండా, ఒక పర్వతం చెక్కు చెదరకుండా కదలకుండా ఎలా ఉంటుందో అలాగే నిలబడి మెల్లిగా అన్నాడు, ఓ స్త్రీ రూపంతో ఉన్న అమ్మా, నేను లంకానగరాన్ని చూసి వెడదామని వచ్చాను. ఎందుకని అడుగుతావేమో, ఎంత బాగుందో లంకానగరం, ఎక్కడో అడవుల్లో తిరిగేవాళ్ళం మేము, ఇటువంటి నగరాలని అరుదుగా చూస్తాం. లంకానగరం మంచి మంచి భవనాలతో ఉన్నది. ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్టప్రాకార తోరణాం ఇత్యర్థమిహ సంప్రాప్త పరం కౌతూహలం హిమే. నాకు చాలా కుతూహలం ఏమిటంటే, భవనాలతో, బంగారు భవనాలతో, వెండి గోడలతో, అనేక రకాల ఉద్యానవనాలతో, ఇంకా ఎన్నెన్నో విచిత్ర యంత్రాలతో శుభప్రదంగా ఉంది లంక. ఈ లంక మొత్తం చూసి వెడదామని వచ్చాను. వనాలు, ఉపవనాలు, కాననాలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా సర్వతోగృహముఖ్యాని ద్రష్టుమాగమన మహిమే. ఎన్నెన్నో గొప్ప గొప్ప భవనాలున్నాయి. ఇంద్రజిత్ భవనం, రావణ భవనం వంటి గొప్ప గొప్ప ప్రధాన భవనాలు ఉన్నాయి. ఈ భవనాలన్నీ చూడాలి. సర్వతోగమనము అండంలో ఒక ప్రత్యేకత, సర్వతోగృహముఖ్యాని. అనేక గృహాలన్నిటినీ, అన్ని గృహాలని చూస్తానని పైకి అర్థం. సర్వత అనగా ఆత్మని అన్వేషించుట, నాకు కావలసిన వస్తువుని అన్వేషించడానికి వస్తున్నాను అన్నప్పుడు సర్వతోగృహము అని వాడాలని శాస్త్రం. అంటే నేను వెతికేది సీతని, సీత కోసం వచ్చానని చెప్పకుండానే చెప్పాడు ఆయన. కానీ ఎక్కడన్నా నిజం చెప్పాడా? నేను లంకను చూస్తాను, చూసి విడతాను, అందులో నిజమే. ఎందుకు చూస్తున్నాడో మాత్రం చెప్పడంలా. మహాత్ములు అసత్యం ఆడరు, అలాగని ఉన్నది ఉన్నట్టుగా నిజమూ చెప్పకూడదు. సత్యం పలికితే ప్రమాదం, అలాగని అసత్యం ఆడడం ధర్మానికి వ్యతిరేకం. అంత చమత్కారముగా ఆయన ఎక్కడ దొరకకుండా లంక అంతా చూసి వెడతాను, నాకు కావలసింది వెతుక్కుని వెడతాను అన్నాడు. ఈ మాట విని ఆవిడ మళ్ళీ ఏమంది, భూయయేవ పునర్వాక్యం బభాషే పురుషాక్షరం, కఠినమైన వాటలతో ఇలా అంది, ఏమిరా ఇందాక నుంచి చూస్తున్నాను అరే అనే పదం చాలా క్రోధంగానే అన్నది. లోపలికి వెళ్ళడానికి వీలు కాదు, ఎవరిని వదలను నేనంటూ అంటే, నిమిషానికోసారి లోపలికి వెళ్ళొద్దా లోపలికి వెళ్ళొద్దా అని బతిమాలతో, మామ నిర్జిత్య దుర్బుద్ధే రాక్షసే శరపాలితం నశక్య మధ్యతే ద్రష్టుం పురీయం వానరాధమా. హనుమంతుడికి ఇంత గొప్ప బిరుదు ఎవరు ఇవ్వాల, వానరోత్తమ వానర శ్రేష్ఠ అని అందరం అంటున్నాం. ఆవిడ వానరాధమ అని ఆ రూపాన్ని చూచి ఆయన పరాక్రమం తెలియక త్వరపడి, ఓరి వానరాధమ, నన్ను జయించకుండా ఓరి దుర్బుద్ధి, రావణాసురుని చేత పరిపాలింపబడుతున్న ఈ లంకానగరంలోకి నువ్వు ప్రవేశించి చూడలేవు. లంకను చూడాలంటే నన్ను జయించాలి, నన్ను జయించకుండా లోపలికి అడుగు పెట్టలేవు. అంటే నన్ను జయించు అని చెప్పిందనమాట పాపం. నన్ను చావగొట్టి వెళ్ళరా అని చెప్పడం కీ ఇచ్చింది పాపం. నన్ను జయించకుండా ఓరి దుర్బుద్ధి, లంకానగరంలోకి అడుగుపెట్టి నువ్వేం చూడలేవు. తెలియకుండానే భగవంతుడు కొన్ని మాటలు అనిపిస్తాడు. ఎందుకంటే ఆవిడ్ని జయిస్తే లంకానగరాన్ని స్వేచ్ఛగా చూడొచ్చు, జయించుము అని చెప్పకుండానే చెబుతోందనమాట. ఈ మాట ఆవిడ నాలిక మీద చేరిన సరస్వతీదేవి అనిపించింది పాపం. ఇలా అనగానే ఈయనకి విషయం అర్థమైంది, ఈవిడిని జయిస్తే లంకానగరాన్ని సుఖంగా చూడొచ్చు, దీని వెనకాతలు ఏదో వరం ఉందనుకున్నాడు. అందుకని మళ్ళీ ఏమి ఎరగనట్టుగా, అమ్మా ఇమాం పురీం భద్రే ద్రష్టుం పునర్యాస్యే యథాగతం. అసలు హనుమంతుడి గొప్పతనం ఎంతదండి. ఆవిడేమో వానరాధమ అంది. ఓసి రాక్షసి అన్నాడా, నీచురాల అన్నాడా, దుర్బుద్ధి అన్నాడా, భద్రే అన్నాడు. అంటే ఓ శుభప్రదమైన దాన అని. భద్ర, కళ్యాణి ఇటువంటి పదాలన్నీ కూడా ఉత్తమ స్త్రీలకు వాడతాం, పరమ పవిత్రమైన చరిత్ర కలిగిన వాళ్ళకి. ఏ సీత లాంటి వాళ్ళకో దేవతలకో వాడవలసిన పదాలని ఆవిడకు కూడా వాడాడు. అనగా జ్ఞాన దృష్టితో ఈ చరాచర జగత్తులో అందరూ భగవత్స్వరూపులే. నాకు చాలా గొప్ప గౌరవం హనుమంతుడు అంటే అందుకే. అంటే దేవుడిగా ఓ పక్కన పెడదాం కాసేపు, ఆయన ఉపాసన చేసి తరించడం పక్కన పెడితే, ఒక వ్యక్తిగా ఆలోచిస్తే తనని తెగతిడుతున్న వాళ్ళని భద్రా అని పలకగలరా ఎవరైనా? భద్ర అనే పదం అమ్మవారికి వాడారు, సీతాదేవికి వాడారు. అటువంటి పదం వాడాడు అంటే వాక్కుతో ఎవరిని తిట్టకూడదు, వాక్కు చాలా జాగ్రత్తగా వాడాలి. ఎంత కోపం వచ్చినా తొందరపడి ఎవరిని అందుకే తిట్టకూడదు. అందులో మహాత్ముల్ని పూజించే వాళ్ళని అసలు తిట్టకూడదు. రాక్షసిని కూడా తిట్టడం లేదండి ఆయన. మీరు చూడండి ఇంత కథలో ఎక్కడైనా తిట్టాడా? ఆవిడ తిట్టింది, ఆవిడ నోరు పారేసుకుంది. ఆయన ఒక్కసారి కూడా భద్ర, కళ్యాణి ఇలాంటి పదాలే వాడాడు. మనం నేర్చుకోవలసింది అదే. అవతల వాడి మీద కోపం వస్తే సాధ్యమైనంత వరకు, కోపం వచ్చినా సరే, పళ్ళు పటపట కొరుకుతున్నా సరే, తిట్టకూడదు, చచ్చిపోండి అని అర్థం. నీకు వందేళ్ళు ఆయువు పెరగా అనండి, భార్యామడికి భర్త మీద కోపం వస్తే అప్పడాలకరతో కొట్టే బదులుగా వరి దౌర్భాగ్యుడు అని తిట్టకుండా ఏమయ్యో నీ జీతం 1000 రెట్లు పెరగా అనండి, కోపం వస్తే అంతే. లేదా హరి నారాయణ అని తిట్టుకోండి అంతే. ఇంకా అప్పుడు ఏముంది, మరి కోపమే ఉంది, అన్ని శుభాలు అవుతాయన్నమాట. నేను చెప్పాగా పదే పదే నాకు మా ఇంటి పక్క ఆవిడ గుర్తొచ్చేది, ఓ ముసలావిడ ఉండేది, ఆవిడకి ఎంత కోపం వచ్చినా సరే వరి నీ పెళ్ళాం మొగుడా అనేది, నీ నోట్లో పంచదార పొయ్యా అనేది, ఎంత మంచి తిట్టు. అలాంటివి నేర్చుకోవాలన్నమాట. ఇంకా కోపం ఎక్కువైపోతే భార్య భర్తని శ్రీమన్నారాయణ హరి శివ అనండి, ఆవిడ కూడా అలా తిట్టగానే ఈయన కూడా శివ అనండి. రోజు ఈ వంకతో 4 సార్లు శివాలు ఎత్తినా శివ శివ అంటారు కనుక ఈ శివాలు ఎత్తడాలు పోయి శివస్వరూపులు అయిపోతారు, హరిస్మరణ చేసి బాగుపడిపోతారనమాట. ఎంత తెక్కొచ్చినా అలాగే దరిద్రం దానాన్ని తిట్టకండి, దరిద్రపు గుట్టు దానాన్ని ఎవరన్నా తిడితే నా చెవులు ఒక్కసారి బాధపడతాయి. ఐశ్వర్యం దానాన్ని తిట్టండి, ఎంత కోపం వచ్చినా సరే ఐశ్వర్యం దానండి. ఇవి బృహస్పతి లాంటి మహానుభావులు వాక్కుకి సంబంధించిన నియంత్రణ వాక్యాలుగా చెప్పారు. వాక్కుని ఇంత నియంత్రణలో పెట్టుకోవాలి. అందుకే ఆయన ఓ భద్రా ఈ నగరాన్ని చూసి వచ్చేస్తాను అనుమతి ఇవ్వా అంటే తతఃకృత్వ మహానాదం సావైలంకా భయావహం తలేన వానరశ్రేష్టం తాడయామాస వేగిత. ఒక్కసారి ఆవిడ పెద్ద అరుపరిచింది, పోవాయి పోవాయి పోరా అంటూ అంటే వానరాధమా అంటూ అంటే వినిపించుకోకుండా మళ్ళీ మళ్ళీ గడ్డం పట్టుకుని లోపలికి వెడతాను చూసొస్తానని బతిమాలతావా, నీ అంతం చూస్తానని ఒక్కసారి కుడి చేతిని ఇలా చాచి వీపు మీద ఒక్క దెబ్బ కొట్టింది. మళ్ళీ మామూలు దెబ్బ కాదు, తలము అంటే ఈ అరచేతితో అనమాట, ఒక్కసారి కుడి చేతితో కొట్టింది వీపు మీద, పెళ్ళరు కొట్టింది. అంత హనుమంతుడి వీపు మాడిపోయిందండో, చాలా గట్టి దెబ్బ తగిలింది, అదేం సామాన్యురాలు కాదు. అందులో ఆయన కొంచెం చిన్న రూపంతో ఉన్నాడు. ఆ దెబ్బకి ఆయన కూడా పెడబొబ్బ పెట్టాడన్నారు. తతస్స కపిశార్దులో లంకయాతాడితో భృశం ననాదసు మహానాదం వీర్యవాన్ పవనాత్మజః. వాయుపుత్రుడే మహావీర్యవాన్ అంటే పరాక్రమం కలిగిన వాడే వీరుడే, అయినా అంతటి కపిశ్రేష్ఠుడు వీపు మీద ఆ దెబ్బ చుర్రు మనగానే ఒక్క పెడబొబ్బ ఆయన కూడా పెట్టాడు, పెద్ద అరుపరిచాడు అనమాట, హుమ్ అన్నాడు అంతే. దెబ్బ బాగా తగిలితే ఎవరైనా ఏదో రకమైన అరుపరుస్తారు, ఈయన ఏడుపులో కాకుండా కొంచెం విజృంభించి ఒక అరుపరిచాడు. నిజంగా ఈ చుర్రు మనగానే కోపం వచ్చిన టక్కును తగ్గించుకున్నాడు. ఎందువల్ల, అది అజ్ఞానంతో నన్ను దెబ్బ కొట్టింది, ఎంత దెబ్బ కొట్టినా భయంకర క్రూర రాక్షసి కాదు, లంక అధిదేవత, అన్నిటికీ మించి స్త్రీ. అందుకని తత సంవర్తయామాస వామహస్తస్య సోంగుళీ ముష్టినాభిజఘానైనాం వామహస్తస్య సోంగుళీ అంటే ఎడమ చెయ్యి పిడికిలి బిగించాడు. ఆవిడ నడుం దగ్గర చూశాడు. స్త్రీ చేతి మన్యమానేన నాతిక్రోధ స్వయం కృత, పాపం ఆడది అని కొంచెం కోపం తగ్గించుకుని, ఎంత చెడ్డా స్త్రీ కదా, ఆడవాళ్ళ దగ్గర మన పరాక్రమం ప్రదర్శించకూడదనుకుని కోపాన్ని అణుచుకుని ఈ ఎడమ చెయ్యి పిడికిలి బిగించి, దీనిని ముష్టి అంటారు, ఇలా పిడికిలి బిగించి యుద్ధం చేస్తే అది ముష్టి యుద్ధం అనమాట. పూర్వకాలంలో ఈ పిడికిళ్లతో కొట్టుకునేవారు, అంటే ఇప్పుడంటే చేతులకి ఏవో తొడుగులు తొడుక్కుని బాక్సింగ్ అని కొట్టుకుంటున్నారు, కానీ తొడుగులు లేకుండా కొట్టుకునేవారు పిడికిళ్లతో. ఇలా పిడికిళ్లతో కొట్టుకుంటే దానికి ముష్టి యుద్ధం అని పేరు అనమాట, అంతేగాని ముష్టిళ్ళు చేసే యుద్ధం అని కాదు. అక్కడ ముష్టాముష్టి అంటే పిడికిలికి పిడికిలతో సమాధానం చెబితే ముష్టాముష్టి, పిడికిల్ని పిడికిలతో కొట్టుట. బాహాబాహి అంటే చేత్తో చేతిని కొట్టుట, చేతితో చేతిని కొడితే బాహాబాహి. కచాకచి అంటే కచము అంటే జుట్టు, జుట్టు జుట్టు పట్టుకుని కుళాయిల దగ్గర కొట్టుకుంటారే సాయంత్రం పూట ఆడవాళ్ళు, అది కచాకచి అదనమాట. జుట్టు జుట్టు పుచ్చుకుని డామ్ డామ్ అని కొట్టుకుంటే కచాకచి. అందుకని బాహాబాహి ముష్టాముష్టి కచాకచి యుద్ధం చేశారు అన్నారు. ఇన్ని రకాలుగా కొట్టుకునేవారు నాడు, కొట్టుకోవడాల్లో కూడా ఈయన ఉన్నాయని చెప్పారు వేదవ్యాసుల వారు వాల్మీకి గారు. ఈవిడ్ని ఇప్పుడు ఈయన కుడి చేత్తో కొడితే చచ్చిపోతుంది కనుక ఎడమ చేతి పిడికిలి మాత్రమే బిగించి దానితో డొక్కలో ఒక చిన్న కిక్కిల ఇచ్చాడు. ఆ దెబ్బకే నెత్తురు కక్కుని ఢామ్మని కింద పడిపోయింది ఆవిడ, ఒక్క దెబ్బకి గేజ గేజ గేజలాడి పడిపోయిందిట. నిజం చెప్పాలంటే ఎడమ చేతి పిడికిలతో కొడితేనే కింద పడిపోయిందంటే ఆయన కుడి చేతిని బిగించి బలంగా ఒక్క దెబ్బ కొట్టుంటే ఆవిడ బతికేదా? ఆ దెబ్బకే సాతు తేన ప్రహారేణ విహ్వలాంగీ నిశాచరీ ఆ చిన్న దెబ్బకి గిజగిజలాడి కళ్ళు గిర్రును తిరుగుతూ ఉండగా నెత్తురు కొక్కుకొని ఢామ్మని కింద పడిపోయింది. విహ్వలాంగి, అవయవములన్నీ శిథిలమైపోయాయి. ఆ చిన్న దెబ్బకే అవయవాలన్నీ శక్తిని కోల్పోయాయి, కళ్ళు తిరిగిపోయాయి, స్పృహ తప్పిపోయినట్టే కింద పడిపోయింది అనమాట. పాపం ఆ దీనంగా చూచింది, హడిలిపోయింది. హనుమంతుడికి మళ్ళీ జాలి వేసింది. అయ్యో, ఈ స్త్రీని తొందరపడి కొంచెం గట్టిగా కొట్టానా అనుకున్నాడు. నిజంగా ఆయన ఏం గట్టిగా కొట్టలేదు, శక్తి అంతా ఉపయోగించలా, కానీ ఆ కాస్త దెబ్బకే ఆవిడ పని అలా అయిపోయిందనమాట. జాలిపడి దీనంగా ఉన్నదానిని చూచాడు. అప్పుడు ఆవిడ ఉవాచ అగర్వితం వాక్యం, అప్పటిదాకా ఉన్న గర్వమంతా ఒక్క దెబ్బకి పోయింది, నీరసం వచ్చింది, ప్రేమగా పలికింది, గౌరవంగా పలికింది, అహంకారం మొత్తం దెబ్బకి దిగిపోయింది అనమాట. మహానుభావ, ఇప్పుడు అర్థమయ్యింది నాకు. పూర్వం నేను బ్రహ్మ కోసం తపస్సు చేశాను, 100 దివ్య సంవత్సరముల పాటు పిడికెడు బూడిద తింటూ తపస్సు చేశాను. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, ఓ లంక, నువ్వు లంకానగరానికి అధిదేవతగా కాపలాగా వెళ్ళు, రావణాసురుడికి నిన్ను నేను దాసురాలుగా ఇస్తున్నాను, నీవు లంకానగరాన్ని కాపలా కాసినంతకాలం లంకలోకి ఎవరూ రారు, రావణాసురుడికి ఏ గండము ఉండదు, వాడికి మరణం ఉండదు, కానీ ఒకనొకప్పుడు ఒక కోతి వస్తుంది, ఆ వానరుడు నిన్ను జయిస్తాడు, వానరుడు ఒకడు నిన్ను జయించిన వెంటనే లంకానగరం భస్మీపటనమవుతుంది, దానికి పతనం మొదలవుతుంది, లంకలో ఉన్న క్రూరాతి క్రూరులు ఘోరాతి ఘోరులైన రాక్షసులందరూ నాశనం అవడం మొదలు పెడతారు. నీవు జయింపబడ్డావా వానరుడి చేత, లంకకి పతనం, నీవు సుఖంగా ఉన్నంతకాలం లంకకి ఏ నష్టం ఉండదు అన్నాడు. ఇది వరం అనుకుని పాపం రావణాసురుడు పొంగిపోయాడు. నిజానికి అది వరం కాదు, ఎందుకని, నేను ఒకసారి నీ చేత జయింపబడ్డాక లంకకి నాశనమే, కాబట్టి ఇది శాపమే, సందేహం లేదు. నేను నీ చేత జయింపబడ్డాను, ఓడిపోయాను, అహంకారం తగ్గిపోయింది, లంకానగరంలోకి స్వేచ్ఛగా వెళ్ళు, ఇప్పుడు అర్థమైంది నాకు నువ్వెవరివో. ప్రవిశ్య శాపోపహతాం హరీశరా శుభాం పురీం రాక్షస పాలితాం యదృచ్ఛయా త్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర యథాసుఖం. మహావీర, ఇంత పూర్వం వానరాధమాంది, ఇప్పుడు హరీశ్వర, ఓ వానరశ్రేష్ట, వానరాధిపతి, శాపోపహతాం పురీం లంకాం ప్రవిశ్య, ఏనాడో బ్రహ్మ శాపానికి గురైపోయిన ఈ లంకానగరంలోకి అడుగుపెట్టాను ఒక అర్థం, అంటే బ్రహ్మగారు నువ్వు నన్ను జయించగానే లంకకి పతనం అన్నాడుగా కాబట్టి శాపం. రెండోది, ఇదో చాలా చమత్కారం, పురి అనే శబ్దంతో జనకాత్మజాం సతీం అనే ముక్కలతో చెప్పారు. ఒక్కసారి ఇక్కడికి సీతాదేవి రావణుని చేత అపహరింపబడి అశోకవనంలో ప్రవేశించడంతో లంకానగరానికి శాపం వచ్చినట్టే. సీతని వాడు తీసుకొచ్చాడంటే అప్పుడే లంకానగరం శాపానికి గురయ్యింది, అందువల్ల శాపముతో ఎప్పుడో నశించిపోయింది. సీత రాక లంకకి చేటేది, ఆక్షణమే నాశనమయ్యింది. అటువంటి లంకానగరానికి వెళ్ళి, ఇక్కడ చాలా చమత్కారం తెలుస్తుందో మీకు, హనుమంతుడికి చెప్పకుండానే సీత ఉందని చెప్పేసింది ఆవిడ. యదృచ్ఛయాత్వం జనకాత్మజాం సతీం, నువ్వు స్వేచ్ఛగా సీతను వెతుక్కో అంటే చెప్పింది కదా, సీత ఉన్నట్టేనా. చాలామంది మళ్ళీ అనుమానిస్తారన్నమాట, ఆవిడ సీత ఉందని ఎందుకు చెప్పలేదు అని. సుస్పష్టముగా 51వ శ్లోకంలో యదృచ్ఛయాత్వం జనకాత్మజాం సతీం, నువ్వు స్వేచ్ఛగా సీతాదేవిని చూడు, విమార్గ సర్వత్రగతో యథాసుఖం, ఇక్కడున్న అన్ని మార్గములను నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి సుఖంగా వెళ్ళి సీతని చూడు. సీతని చూడు అన్నది, కానీ ఎక్కడుందో మాత్రం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు, అది ధర్మం కాదు. ఆవిడ కాపలా స్త్రీ అండి. కాపల వాళ్ళ లక్షణం ఏమిటి, ఎవడైనా తనను జయించేంత వరకు లోపలికి ఎవరిని వదలకూడదు. హనుమంతుడు జయించాడు కాబట్టి లోపలికి వెళ్ళడానికి దారి వదిలింది, ఓడిపోయింది కాబట్టి, ఓడిపోయింది కాబట్టి లోపలికి వెళ్ళనిచ్చింది తప్ప మళ్ళీ ప్రభుద్రోహం చేయకూడదు, ఎక్కడున్నదో చెప్పకూడదు, అది మాత్రం లోపలికి వెళ్ళి ఎదుక్కోవాలి. దొంగడు వచ్చి భయపెడితే లోపలికి వెళ్ళనిస్తాం మనం, అంత మాత్రం చేత లోపల తాళాలు కూడా తీసుకొచ్చి ఇవ్వకూడదుగా, వెళ్ళు నాయన అంటాం భయపడి, తాళాలు ఇస్తే అది అన్యాయం. అందువల్ల తాళం మాత్రం ఇవ్వలేదు, చూసుకో సీతని స్వేచ్ఛగా తిరిగింది. అంటే ఎవరి ధర్మమును వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అందుకే రామాయణం అనుక్షణం రామో విగ్రహవాన్ ధర్మ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. రాక్షస ధర్మం, ప్రభుధర్మం, దాసధర్మం, దాసదాసీజన ధర్మం, ఇలా ఎవరి ధర్మములు వాళ్ళకున్నాయి. ఈ విధంగా మొత్తం మీద హనుమంతుడు ఆవిడ జయించాడు. టక్కున అదృశ్యురాలు అయిపోయింది. ఉత్సాహం వచ్చింది ఈయనకి. అమ్మయ్య, మొదటి విజయం లంకానగరంలో. ఎంత గొప్పవాడికైనా విజయములు లభిస్తూ ఉంటే ఇంకా ఉత్సాహం కలుగుతుంది. ఓడిపోయే కొద్దీ ఆ పనులు చేయలేడు. హనుమంతుడు అంతటి వాడు, మహానుభావుడు. ఆవిడ ఏదైనా చేయగలిగినా ఈ చిన్న విజయం ఒక సముత్సాహాన్ని నింపింది. సనిర్జిత్య పురీం శ్రేష్టాం లంకాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసప్తమః. మహావీరాధివీరుడు ఆంజనేయుడు లంకానగరాన్ని హాయిగా సులభంగా జయించాడు. ఉత్సాహంతో ఇప్పుడు లంకానగరాన్ని చూచాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ లంకానగరంలోకి కోటగూడకుండా వెళ్ళకూడదు, ఎంత విజయం పొందినా. అందుకని ఏం చేశాడు, అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపప్పులువే, ద్వారం గుండా కాకుండా పక్కన కోటగోడ మీద నుంచి చెంగు లోపలికి దూకేశాడు. పుప్పులువే దూకాడు, కానీ పుప్పులువే అన్న అభిపుప్పులువే, చాలా సులభంగా దూకాడు. కోట దగ్గర యువతుల నుంచి అవతలికి దూకాడు. తెరిచి ద్వారం ఉండగా ఇలా తలుపు తీసింది, అందులోంచి లోపలికి వెళ్ళొచ్చుగా. కోటగోడ దూకి పక్క నుంచి వెళ్ళడం ఏమిటి అని మనకు అనుమానం రావచ్చు. సహజంగా ఎవరైనా సులభ మార్గాన్ని విడిచిపెట్టి దొంగలా దూకడం ఏమిటి, అలాగే దూకాలి. దానికి ఒక నీతి శాస్త్రం ఉన్నది. మనుస్మృతిలో వైవస్వతమును ఒక విశేషాన్ని చెప్పాడు. ఏమేమిటది, గ్రామం వా నగరం వాపి పట్టణం వా పరస్య హీ, నువ్వు ఎప్పుడైనా సరే శత్రువు ఇళ్లల్లోకి ఎడుతున్నప్పుడు అవతలవాడు నీకు శత్రువైతే, అది గ్రామమైనా నగరమైనా పట్టణమైనా పక్కణమైనా పల్లి అయినా విశేషాత్సమయే సౌమ్య నద్వారేణ విశేన్ నృప. గ్రామము అంటే 1000 జనాభా కలిగినటువంటి ఊరిని గ్రామం అంటారు. నగరం 500,000 దాటితే నగరం. మహానగరం అంటే 1,000,000 జనాభా దాటాలి. పట్టణం 10,000 జనాభా దాటి 100,000 వరకు ఉన్నదంతా కూడా పట్టణమే. ఇంకా పక్కణం అనగా అడవులలో ఉండేటటువంటి గ్రామాలు, అంత చుట్టూతో అడవి ఉండి మధ్యలో ఉండేటటువంటి ఊళ్ళు ఉంటే వాటిని పక్కణం అంటారు. ట్రైబల్ ఏరియాస్ అంటే మనం, అలాంటి శ్రీశైలం అరణ్యం దగ్గర ఉన్న సున్నిపెంట ఇలాంటివన్నీ కూడా పక్కణం, కాకింద కావచ్చు అనమాట. పల్లి కేవలం 100 గడపలు మాత్రమే ఉంటే దాన్ని పల్లెటూరు. అసలు ఇప్పుడు 100 గడపలు ఉన్న ఊళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని అనుమానమే మనకి. కాలం మారింది. ఇటువంటి ప్రదేశాలు శత్రువుకి సంబంధించినవైతే అక్కడికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితులలోనూ ద్వారం గుండా లోపలికి వెళ్ళకూడదు, దొంగదారి గుండా దూకాలి, లోపలికి దూకి వెళ్ళాలి. ఒకవేళ ద్వారం తప్ప కోటగోడలు లేకపోతే లోపలికి ఎడమకాలు పెట్టి వెళ్ళాలి. అద్వారము గుండా వెళ్ళాలి తప్ప ద్వారం గుండా వెళ్ళకూడదు. అదే మిత్రుడి ఇంటిలోకి వెడితే, అభిమానుల ఇళ్ళకి వెడితే, మహాత్ముల ఇళ్ళకి వెడితే ద్వారము గుండానే వెళ్ళాలి. అది కూడా ఎంట్రన్స్ ద్వారం గుండా, ప్రవేశ ద్వారం గుండా రావాలి. కుడికాలు లోపల పెట్టాలి. ముఖ్యంగా పెళ్ళైనప్పుడు కొత్త పెళ్లి కూతురు, అలాగే అత్తవారింటికి వెళ్ళిన అల్లుడు, గురువుల ఇళ్ళకి వెళ్ళిన శిష్యుడు, బంధువుల ఇళ్ళకి చాలా కాలం తర్వాత వెళ్ళినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కుడికాలు పెట్టకుండా ఎడమకాలు లోపలికి పెడితే ఆ ఇల్లు అపవిత్రం అవుతుంది, కొంప కొల్లేరు అవుతుంది. అందువల్ల కుడికాలే పెట్టాలి. పూర్వం అందుకే కొత్త పెళ్లి కూతురు ఇంట్లోకి రాగానే, కొత్త పెళ్లి కూతురా రావమ్మా నీ కుడికాలు ముందు పెట్టి రావమ్మా అన్నారు తప్ప ఎడమకాలు ముందు పెట్టి రావమ్మా అలా. అలా ఎడమకాలు పెట్టిందంటే అత్తగారు ఢామ్ అంటుంది ముందు, లేదా అత్తగారి దెబ్బకి కోడలైనా వెళ్ళిపోతుంది. ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రం అయితే చావు దెబ్బలు తినడమో లేక విడాకులు దాకా వెళ్ళడమో మరణించడమో జరిగి తీరుతుంది. ఇన్ని జాగ్రత్తలు ఎప్పుడో స్మృతులలో చెప్పారు. అందుకే ఈయన ఏం చేశాడు, ఇది రావణాసురుడి యొక్క నగరం, శత్రువు మాకు, అందులో విశేషించి సీతాదేవిని అపహరించి తీసుకొచ్చాడు, ఈ నీచుడి ఇంట్లోకి కుడికాలు పెడతానా శుభమానని, కాబట్టి ఎడంకాలే పెడతాను, ద్వారం గుండా వెళ్ళకూడదు, అద్వారం గుండానే వెళ్ళాలి. అందుకే శ్రీకృష్ణుడు జరాసంధుడి నగరానికి వెళుతున్నప్పుడు కూడా భీముణ్ణి అర్జునుడిని వెంట పెట్టుకుని కోట దాటి అద్వారం గుండా వెళ్ళాడు. అప్పుడు జరాసంధుడు ఇలాగే అడిగాడు, ఇదేమిటయ్యా శుభ్రంగా తలుపు తీసుంటే రావచ్చు కదా అంటే, నువ్వు శత్రువి, శత్రువు ఇంట్లోకి మేము ఇలాగే దూకుతామన్నాడు. అప్పుడు వాడు, నేను శత్రువుని ఏమిటంటే నేను కృష్ణుణ్ణి, ఈయన భీముడు, ఈయన అర్జునుడు అని తర్వాత చెప్పాడు, అది వేరే విషయం. ఈ నీతులన్నీ భారతంలో కూడా చెప్పారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ద్వారం గుండా కాకుండా లంఘించి వెళ్ళాడు. ఇక ఇప్పుడు మనం యోగాభ్యాసానికి వద్దాం. శరీరంలో నవరంధ్రాలు ఉన్నాయి, ముక్కులు, కళ్ళు, చెవులు, ఈ మూడు, మూడు రెళ్ళు ఆరు రంధ్రములు, నోరు ఏడవ రంధ్రం, మలద్వారం ఎనిమిదవ రంధ్రం, మూత్రద్వారం తొమ్మిదవ రంధ్రం. ఈ తొమ్మిది రంధ్రములు గుండా ప్రాణము లోపలికి వచ్చి మళ్ళీ ప్రాణం ఈ తొమ్మిది రంధ్రాల గుండానే బయటికి ఎడుతుంది. ఇది సామాన్య మానవుల లక్షణం. మనం ఎవరమైనా తల్లి కడుపులో ప్రవేశిస్తే ఈ తొమ్మిది రంధ్రాల గుండానే ప్రాణం లోపలికి ప్రవేశిస్తుంది. మళ్ళీ శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా ఈ నవరంధ్రాల గుండానే ప్రాణాన్ని విడిచిపెట్టాలి. అందుకే శరీరం లోపలికి ఎలా వస్తుందో మనం చెప్పలేం, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మనం కనిపెట్టచ్చు. ఒక్కొక్కటి చూడండి, మూత్ర విసర్జనకి వెళ్ళి చచ్చిపోతాడు, అరగా వాడి ప్రాణం మూత్రద్వారం గుండా పోయింది, అది అధమద్వారం, ఖచ్చితంగా వాడు నరకానికో పిశాచమో అవుతాడు, నరకానికి పోవడం ఖాయం. అలాగే మలద్వారం గుండా ప్రాణం పోయింది, ఏ మోషణకు వెళ్ళో చచ్చిపోయాడంటమే, వాడు కూడా అంతే. ఆ అధోద్వారం గుండా ప్రాణం పోతే వాడు ఘోర నరకాల పాలవుతాడు, వాడు పాపాత్ముడికి అంత లెక్క. ఇలా అన్నానని నా మీద పడకండి, ఇవన్నీ నేను చెప్పడంలా, వేదవ్యాసుల వారు, యోగశాస్త్రంలోనూ, బృహస్పతుల వారు స్మృతులు చెప్పినవి చెబుతున్నాను. మళ్ళీ మమ్మల్ని పాపాత్ముడు అంటావా అంటే నేనెందుకన్నాను, వాళ్ళు అన్నారు. ఇక ఇప్పుడు మూడవది, నోట్లోంచి ప్రాణం పోతుంది కొందరికి, అందుకే ఒక్కొక్కటి చూసారా ఆ అంటాడు, నోరు అవలిస్తాడు, చచ్చిపోయాక వాడు నోరు అలా తెరుచుకునే ఉంటుంది, ఎంత నొక్కినా అసలు ఆ నోరు దగ్గరికి రాదు, అనగా వాడి ప్రాణం నోటి గుండా పోయింది. ఆఖరిని కూడా పెళ్ళాన్ని దుర్మార్గురాలని తిట్టి చచ్చిపోయి నోరు తెరుచుకున్న వాళ్ళు ఉన్నారు, నేను చూశాను అలాగా చాలా కాలం క్రితం, అటువంటి వాడిని చూశాను, ఆ అని అవలించిపోయాడనమాట. ఇక కొంతమందికి ముక్కుల్లోంచి ప్రాణం పోతుంది, అందుకే ముక్కులోంచి నెత్తురు వస్తుంది, దూది పెడతారు అందుకని. కొంతమంది ఏం చేస్తారు, అలా గుడ్లు తెరుచుకు తెచ్చిపోతారు, వాడి కళ్ళు ఇక ఎంత కష్టపడినా అంత తేలిక కాదు ముయ్యటం, అందుకే కళ్ళు తెరుచుకు పోయాడంటే ప్రాణం ఇందులోంచి పోయింది. కొందరికి చెవుల్లోంచి పోతుంది, అప్పుడు ఆ చెవుల్లో కూడా దూది అందుకే పెట్టాలి, రక్తం వస్తుంది, ఇటో 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 పోతుంది. ఈ నవరంధ్రముల గుండా ప్రాణం పోతే వాడికి పునర్జన్మ ఉంటుంది, కొంచెం హెచ్చు తగ్గుల్లో తేడాలో కొంచెం నరకమో స్వర్గానికో వెడతాడు, కానీ మొత్తం మీద స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అటు పాపము క్షీణించాకను భూమి మీద మానవ జన్మెత్తాలి, ఇటు పుణ్యము క్షీణించాక క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. కాబట్టి పుణ్యం నశించాక స్వర్గం నుంచి కూడా మానవ లోకంలో మానవుడై పుట్టాలి. ఇవి కాకుండా అద్వారము అంటే సహస్రార కమలం, ఇది భేదించుకుని యోగులు ప్రాణం విడిచిపెడతారు, ఇక్కడ చిన్న రంధ్రం చేసుకుని ఇది పగలగొట్టుకుని శరీరం విడిచిపెడతారు. అందుకే ఎందుకైనా మంచిదని శవాన్ని తగలబెట్టేటప్పుడు కపాల మోక్షం అయ్యేదాకా అక్కడ ఉండి, ఒకవేళ అవ్వకపోతే కొంతమంది అక్కడ కొబ్బరికాయతో తల పగలగొడతారు, కొంతమంది అయితే అసలు శవాన్ని తీసుకెళ్లేటప్పుడే ముందే నెత్తి మీద కొడతారు. నువ్వు పగలగొడితే కించిత్ ప్రయోజనం, నువ్వు పగలగొడి చంపడం ఎందుకు, వాడు తనంత తాను యోగాభ్యాసంతో ఇక్కడి నుంచి ప్రాణం విడిచిపెట్టాలి. కించిత్తు కొద్దిగా ఇక్కడ నెత్తురు వస్తుంది మహానుభావులు యోగులకి, కొందరికి అది కూడా రాదు, అది భేదించుకుని ప్రాణం విడిచిపెట్టినా ఇక్కడ మాత్రం ఏమాత్రం చెక్కు చెదరదు. అలాంటి మహాయోగుల్ని నేను చూశాను, నిజం చెబుతున్నాను. ఇందులో మహానుభావులైన ఒక హిమాలయ యోగి చూస్తూ ఉండగా ఇక్కడ నుంచి కాంతిని పైకి పంపించాడు, ఆ తర్వాత శరీరం కర్ర బిగుసుకుపోయింది, ఆ శరీరాన్ని మందాకినిలో వేసేశారు. ఆయన మన కళ్ళ ముందు ప్రాణం విడిచిపెట్టడం మహానుభావులైన ఇద్దరు యోగులు చూశారు. అలాంటి వాళ్ళంతా హనుమంతుడి లాంటి సాధకులు, అనగా ద్వారము గుండా కాకుండా అద్వారము గుండా జీవాత్మని ఛేదింపచేసి పరమాత్మలో కలిపాడని అర్థం. లంకానగరానిలోకి వెళ్ళాడు అంటే తన జీవతత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఈయన ద్వారము గుండా కాకుండా ఈ యోగ మార్గం ద్వారా పొందాడు. ఇప్పుడు సీతను చూడడానికి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళాలి, భౌతికమైన రంధ్రములతో చూడలేడు. అందువల్ల కూడా అద్వారము గుండా హనుమంతుడు లంకలో ప్రవేశించాడు. అనగా తన శరీరములోకి ఆయన ప్రవేశించడం స్వేచ్ఛ, అవతారం విడిచిపెట్టాలన్నా స్వేచ్ఛ, ఆత్మని లోపలికి తీసుకురావాలన్నా స్వేచ్ఛ, ఆత్మని విముక్తురాలని చేసి పరమాత్మతో కలపాలన్నా స్వేచ్ఛ. ఇంత స్వేచ్ఛ కలిగిన మహానుభావుడు ఆయన. ఇప్పుడు లోపలికి వెళ్ళాడు, వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, చక్రేతపాదం సవ్యంచ శత్రువునాం సతుమూర్ధని, అమ్మ ముందుకు వచ్చాడు, పర్వాలేదు ఎంత ఖాళీయే, నిలబడొద్దు ఎవరు కూడా. ప్రవిష్ట సత్వసంపన్నో నిశాయాం మారుతాత్మజ, ఆ రాత్రి అవుతూ ఉండగా ప్రదోషకాలం దాటిన సమయంలో శత్రువు శిరస్సు మీద పెడుతున్నాను అన్నట్టుగా ఎడమకాలు లంకానగరంలో పెట్టి ప్రవేశించాడు. వామపాదం శత్రువు నెత్తి మీద పెడితే వాడికి అపజయం. అనుకున్న పని సాధించాలంటే మనకి వ్యతిరేకుల ఇళ్లల్లో అప్పుడు ఎడమకాలు లోపల పెట్టి, ఆ పెట్టేటప్పుడు కాసేపు ఇది శత్రువు యొక్క శిరస్సు అనుకోవాలి, అనగా ఎడానాడి గుండా
పింగళానాడి ఎడానాడి అని రెండు ఉంటాయి. ఎడగుండా ప్రాణాయామం చేశాడని అంతరార్థం. ఇప్పుడు లోపలికి వెళ్ళాడు ఆయన.
ప్రయాణకాలే చ గృహప్రవేశే వివాహకాలేపి చ దక్షిణాంఘ్రిం. బృహస్పతి యొక్క ఈ శ్లోకాన్ని మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఇది ప్రమాణంగా అట్టే పెట్టుకోండి, వీలుంటే కంఠస్థం చేయండి ఇలాంటివి. ఇది బృహస్పతి ఎవరు ఏ పని చెయ్యాలో చెప్పాడు. వివాహకాలేపి చ దక్షిణాంఘ్రిం ప్రయాణకాలే చ గృహప్రవేశే కృత్వాగ్రతస్య త్రిపుర ప్రవేశే వామం నిదద్యాచరణం నృపాల.
ఎక్కడైనా ఇంట్లోంచి ప్రయాణానికి వెడుతున్నప్పుడు, మీ ఇంటిలో నుంచి ఏ కాశీకో వెడదాం అనుకున్నారు, లేదా ఇంట్లోంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి పద్మాకర్ గారు ఉపన్యాసం వినాలనుకున్నారు, లేదా ఇంకెక్కడికో శుభకార్యానికి బయలుదేరారు, ఆ ప్రయాణ కాలంలో ఇంట్లోంచి కుడికాలు ముందు పెట్టాలి. అలా పెడితే వాడికి ప్రయాణములో గండము రాదు, యాక్సిడెంట్ మరణం అవ్వదు, అసలు వాడికి పొరపాటు కూడా దుర్మరణం ఉండదు. గృహప్రవేశే కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశాల్లోనూ, లేదా అద్దింటిలోకి పాలు పొంగించడానికి వెడుతున్నప్పుడు, ఇతరుల యొక్క గృహప్రవేశాలకు వెడుతున్నప్పుడు కూడా లోపలికి కుడికాలే పెట్టండి. వివాహకాలేపి చ దక్షిణాంగ్రిం, పెళ్ళిళ్ళల్లో అంతే, ఎవరి పెళ్ళికెళ్ళినా కళ్యాణ మండపంలో కూడా కుడికాలే పెట్టండి. పెళ్ళిళ్ళల్లో అయ్యాక మళ్ళీ కొత్త పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకొచ్చినప్పుడు కూడా కుడికాలే పెట్టించండి. ప్రయాణము, గృహప్రవేశము, వివాహకాలములలో దక్షిణాంగ్రిం కుడికాలు పెట్టండి. ఇంకా శత్రుపుర ప్రవేశే వామం నిదధ్యాచరణం నృపాల. శత్రువు ఇంట్లోకి వెడుతున్నప్పుడు మాత్రం ఎడంకాలు పెట్టండి. అవతల వాడి కొంప నాశనం కావాలని కోరికొన్నప్పుడు ఎడంకాలు పెట్టండి. మీరు కాలు పెట్టారంటే ఈ బాగా విన్నారుగా మీకు తెలిసిపోతుంది. ఎవడన్నా మన ఇంట్లోకి వస్తున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి, మీదట వాడు మనకి శత్రువో మిత్రువో తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ పొరపాటున తెలియకుండా అడుగు పెడితే మాత్రం, నాయన ఎందుకైనా మంచిది, కాస్త కుడికాలు పెట్టు అని ముందే చెప్పండి. కొన్ని ఇబ్బందులను మనం తొలగించుకోవచ్చు. ఇప్పుడు ఆయన లోపలికి దూకి వరుసగా ఒక పెద్ద వృక్షాన్ని ఆరోహించి అక్కడి నుంచి లంకానగరాన్ని చూశాడు. మహావీరులు, దీక్షితులు, బాగా జడలు ధరించిన వాళ్ళు, ముండాన్ బాగా గుండు గొరిగించుకున్న వాళ్ళు, గోజినాంబరవాస సహా ఆవు చర్మాలు, ఎద్దు చర్మాలు కట్టుకున్న వాళ్ళు, చేతుల్లో దర్భలు ధరించిన వాళ్ళు, అగ్నికుండముల దగ్గర ఉండి యజ్ఞము చేస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద పరిఘలు ధరించిన వాళ్ళు, పరిఘల వంటి చేతులు కలిగిన వాళ్ళు, విచిత్ర కవచములు ధరించిన వాళ్ళు, ఇటువంటి రాక్షసుల్ని చూశాడు. ఈ రాక్షసుల్లో యజ్ఞకుండం దగ్గర ఉన్నవాళ్ళు నాతి స్థూలాన్, నాతి కృశాన్, నాతి దీర్ఘాతి హ్రస్వకాన్, మరీ బాగా లావుగలేరు, స్థూలకాయులు కారు, బాగా చిక్కిపోయి లేరు, బక్క చిక్కి, బాగా పొడుగ్గాను లేరు, బాగా పొట్టిగాను లేరు. అనగా యజ్ఞ దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు సమమైన శరీరముతో ఉన్నారు. ఇందులో మరికొంతమంది ఎలా ఉన్నారు, నాతి గౌరాన్, బాగా తెల్లగా లేరు, మరీ బొత్తిగా ఇంగ్లాండ్ పీపుల్ లాగా, నాతి కృష్ణాన్, మరీ వెస్టిండీస్ వాళ్ళు సౌత్ ఆఫ్రికా లాగా నల్లగానూ లేరు, నా అతికుబ్జాన్, గూనితో లేరు, నా వామనాన్, మరీ పొట్టిగానూ లేరు, విరూపాన్, బహురూపంశ్చ సురూపంశ్చ సువర్చస, వికృతమైన ఆకారాలతో ఉన్నవాళ్ళు కొందరు, అనేక విచిత్రమైన ఆకారాలు శరీరాల్లో పెట్టుకున్న వాళ్ళు. ఒక వ్యక్తిని చూస్తే వీడిలో 10 రకాల ఆకారాలు కనపడతాయి. ఏమిటా 10 ఆకారాలు? ఒకేసారి ఆ మనిషిని చూడగానే గాడిదలాగా, ఒంటిలాగా, గుర్రంలాగా, ఏనుగులాగా, పీనుగులాగా ఇలా కనపడతారన్నమాట. అలాంటి విచిత్రమైన అవయవాలు కూడా కలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అందంగా ఉన్నారు, కొంతమందిలో వర్చస్సు ఉన్నది, కొంతమంది మరీ భయంకరంగా నల్లగా ఉన్నారు. ఇక నానా వేషములు ధరించి గదలు, ముళ్ళగదలు, పరిఘలు, ముసలాలు, నాగళ్ళు, ధనుస్సులు, ఇటువంటి ఆయుధములు ధరించిన వాళ్ళు స్వేచ్ఛగా సోలాలు మొదలైనవి పట్టుకున్న వాళ్ళు అటు ఇటు పహరాలు కాస్తున్నారు. వీళ్ళంతా వజ్రినశ్చ మహాబలాన్, వజ్రంలా కఠినమైన శరీరాలతో, మహాపరాక్రమాలతో ఉన్నారు. అటువంటి రాక్షసుల్ని, అటు ఇటు స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి వాళ్ళని, వీరాధి వీరుల్ని, లెక్కలేని వాళ్ళని సాయంత్రం అవ్వగానే ఈ కాపలాకి బయలుదేరే ముందు తెగతాగి ఆ మైకంలో తిరుగుతున్న వాళ్ళని చూచారు. కొంతమంది బ్రహ్మరాక్షసులు కూడా ఉన్నారు అందులో, మళ్ళీ వాళ్ళల్లో కూడా వాళ్ళు వేదాలు చదవడం మొదలెట్టారు. రావణాసురుడి రాజ్యంలో కూడా యజ్ఞాలు చేసిన వాళ్ళు, వేదాలు చదువుకున్న వాళ్ళు, రావణాసురుడే వేదాలు చదువుకున్నవాడు, వాడే సామాన్యుడా, అలాంటి వాళ్ళు ఉన్నారు. మంచి కంఠంతో వేదం చదివారటండి కొంతమంది. ఎంత బాగుందో ఆ స్వరం,
స్వరము తప్పకుండా ఏమాత్రము అలా వేదాలు చదువుతున్న వాళ్ళ యొక్క వేదఘోష కూడా విన్నాడు. కొంతమంది నికుంభిలాయాగం వంటి క్షుద్రయాగాలు చేస్తున్నారు, కొంతమంది సాత్విక యాగాలు చేస్తున్నారు. వీళ్ళు కూడా విభూతులు ధరించారు, రుద్రాక్షలు ధరించారు, రకరకాల ఆయుధాలు ఆభరణాలు పక్కన పెట్టుకున్నారు. అటువంటి వాళ్ళను చూచాడు. క్రమంగా చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. మహానుభావులంతా త్రయోదశి అని నిర్ణయించారు. హనుమంతుడు చూస్తున్నది పూర్ణిమకి ముందు వచ్చే శుక్లపక్షపు త్రయోదశి అని. త్రయోదశి నాటి చంద్రుడి లక్షణం ఏమిటి? మరీ ఏ చవితి నాటి చంద్రుడిలాగా సన్నగా ఉండడు, అలాగని పూర్ణిమ చంద్రుడిలో నిండుగా ఉండకుండా కొంచెం లావు ఎద్దు కొమ్ములో ఉంటాడు. అంచులు బాగా కనబడవు కానీ కనబడతాయి. అలా ఉన్నాడు చంద్రుడు. ఆ త్రయోదశి నాటి రాత్రివేళ హనుమంతుడికి ఉపకారం చేయడానికా అన్నట్టుగా చంద్రభగవానుడు ఆకాశంలో స్వచ్ఛమైన పిండి వెన్నెల కురిపించడం మొదలుపెట్టాడు. తతస్స మధ్యం గతమం సుమంతం జ్యోత్స్నావితానం మహదొద్వమంతం దదర్శ ధీమాన్ దివి భానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. ఆ సమయంలో మంచి స్వచ్ఛమైన కిరణాలతో పిండి వెన్నెల కురిపిస్తూ ఆ వెన్నెలతో లంకానగరం పుచ్చ పువ్వులా వెలిగిపోతూ ఉండగా ఆకాశంలో మహాత్ముడు చంద్రుడు కనబడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఒక గోశాలలో ఉన్న మదించిన ఆబోతు, తెల్లని ఆబోతులో ఉన్నాడు. ఆకాశం గోశాలట. మనం పక్కన గోశాలకు రోజు ఉపన్యాసానికి ముందు నేను పెడుతున్నాను, నాతో పాటు మీరు పరిగెత్తుకొస్తున్నారు కదా. ఆ గోశాల ఎలా ఉంది? గుండ్రంగా ఉంది, కొంచెం గుండ్రదనం తక్కువగా ఉన్నట్టుగా ఆకాశం ఉందిట, ఓ పెద్ద గోశాలలాగా. ఈ ఆకాశం అనే గోవులశాలలో చంద్రుడిని ఒక ఆబోతు స్వేచ్ఛగా తిరుగుతుందన్నమాట, కట్టివేయబడకుండా. అలా ఉన్నాడు హనుమంతుడు. హనుమంతుడు చూస్తున్నటువంటి ఆ చంద్రుడు, చంద్రుడు ఓ చోట ఉండడు కదా, అలా కదులుతున్నాడు. రాత్రి అయ్యే కొద్దీ భూమి తిరుగుతూ ఉంటే చంద్రుడు అక్కడ ఉన్నవాడు ఇలా 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 పైకి వచ్చినట్టు కనబడుతోంది. తిరుగుతున్నాడు కాబట్టి స్వేచ్ఛగా ఉన్న ఆబోతు, తెల్లగా ఉన్నాడు కాబట్టి తెల్లని ఆబోతు, ఆకాశమేమో గోవులు తిరిగే శాలన్నమాట. అలా చూచేట ఆయన ఎంత గొప్పగా రాశాడండి. ఇక్కడే ఉంది ఈ ఆబోతండానికి ఇంకేదైనా అనొచ్చగా గోష్ఠము అందులో వృషము అన్నాడు. గోష్ఠము అనగా నిరంతరం ధర్మకార్యములను ఆచరింపబడేటటువంటి ఒక వనం, నైమిషారణ్యం వంటి వనాన్ని గోష్ఠం అంటారు. ఆకాశం నైమిషారణ్యంలో ఉంది, అక్కడ వృషము అండం ద్వారా, వృషము అంటే ఎద్దని ఒక అర్థం, వృషము అంటే ధర్మదేవత అని ఒక అర్థం. నైమిషారణ్యంలో ధర్మదేవత తిరుగుతున్నట్టుగా ఉందన్నమాట. ఏం గొప్ప అద్భుతమైన భావన అండి వాల్మీకి మహర్షిది. ఎక్కడ ధర్మాన్ని విడిచిపెట్టడు ఆయన ఉపమానాల్లో కూడా. హంసో యథా రాజత పంజరస్థః సింహో యథా మందర కంధరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః చంద్రోపి బభ్రాజ తథా అంబరస్థః. రాజతము అంటే వెండితో తయారు చేయబడిన, రజతము అంటే వెండి, వెండి సంబంధమైనది రాజతం. వెండితో ఒక పంజరాన్ని తయారు చేసి ఆ పంజరంలో హంసని పెడితే ఎలా ఉందో చంద్రుడు అలా ఉన్నాడు. ఆకాశం వెండి పంజరంట, ఆ పంజరంలో తెల్లని హంసలాగా ఉన్నాడు చంద్రుడు. హంస అని ఎందుకన్నారు? హంస పాలు నీళ్లు వేరు చేస్తుంది. చంద్రుడు వెన్నెలు కురిపిస్తున్నాడు. ఎవరు పాపాత్ములో ఎవరు పుణ్యాత్ములో, సీత ఎక్కడుందో, సీత ఏడిపించేవాళ్ళు ఎవరో, విభీషణుడు ఎవరో, సురస ఎవరో, లేకపోతే ఇంకో సింహిక లాంటి రాక్షసులు ఎలాంటి వాళ్ళో, రావణుడు ఎటువంటి వాడు, ఎవరికి వాడని విభజిస్తున్నాడు అనమాట. ఇప్పుడు తన వెన్నెలతో, వెన్నెల ద్వారా ఎవరు తనకి మంచివాళ్ళు ఉపకారం చేస్తారు, ఎవరు అపకారం చేస్తారు వాళ్ళని విడగొడుతున్నాడు గనక హంసతో పోల్చారు. చంద్రుడు వెన్నెల లేకపోతే ఇంత స్పష్టంగా కనపడదుగా. స్పష్టంగా కనబడితేనే కదా ఇతడు విభీషణుడు మహాత్ముడని తెలుస్తుంది, ఈ తల్లి సీత అని తెలుస్తుంది, ఇది మంచి వృక్షమని తెలుస్తుంది, ఇది పూజామందిరం అని తెలుస్తుంది, ఇది మధ్యశాల అని తెలుస్తోంది, ఇది రావణాసురుడి గృహం అని తెలుస్తోంది. ఇలా ఏ గృహానికి ఆ గృహాన్ని తాను దర్శించి దానికి ఒక నిర్ణయాన్ని ఇవ్వాలంటే ఈ వెన్నెల కావాలి. అందుకనే చంద్రుణ్ణి హంసతో పోల్చారు. ఆకాశం వెండి పంజరం, ఆ వెండి పంజరంలో ఉన్న హంస వలె ఉన్నాడు చంద్రుడు. దాంతోపాటు రెండోది ఏమన్నారు? వీరో యథా గర్విత కుంజరస్థ, మంచి ఐరావతం ఏనుగు మీద కూర్చున్న వీరుడి వలె, ఆకాశం ఏనుగు, ఏనుగు మీద కూర్చున్న వీరుడిలా ఉన్నాడు
చంద్రుడు. సింహో యదా మందరకంధరస్థ, మందర పర్వతం గుహలలో సింహాలు ఏనుగుల్ని చీల్చి చెండాడి దర్జగా కూర్చునుంటాయిలండి. అదిగో అలాగ మందర పర్వతం మీద కూర్చున్న సింహంలాగా చంద్రభగవానుడు వెలిగిపోతున్నాడు.
చంద్రోపి బభ్రాజ తథ అంబరస్థ, ఆకాశంలో ఉన్న చంద్రుడు అలా వెలుగుతున్నాడు. ఇంకా అక్కడితో ఆకుండా చంద్రుణ్ణి భగవంతుడు అన్నాడండి, రరాజ చంద్రో భగవాన్ శశాంక అని. స్థిత కకుద్మా నివతీక్షణ శృంగో మహాచల శ్వేత ఇవోచ్చ శృంగ హస్తీవ జాంబూ నదబద్ధ శృంగో రరాజ చంద్రో భగవాన్ శశాంక.
కకుద్మాన్ అంటే ఎద్దు, ఈ పైన మూపురం ఉంటుంది గనక ఆ మూపురం ఉన్నదాన్ని ఆవోతిని మంచి ఎద్దుని కకుద్మాన్ అంటారు. కొమ్ములతో ఉన్న ఒకనొక ఆవోతు వలె చంద్రుడున్నాడు. అంటే ఇప్పుడు త్రయోదశి నాడు చంద్రుడు, ఆ కొమ్ములు సూటిగా మరీ సూటిగా కాకుండా మరీ మొద్దుగా కాకుండా ఉన్నాయి. మంచి తీవ్రమైన పదునైన కొమ్ములు కలిగిన ఎద్దు వలె చంద్రభగవానుడు కనపడుతున్నాడు. చంద్రుడి శరీరం అంతా ఒక ఎద్దు, అటు ఇటు చంద్రుడికి కొమ్ములు ఉంటాయి. చివర్న చంద్రుడు ఇంకా పూర్తిగా నిండు చంద్రుడు కాదు కనుక మనకి చివర్న తీక్షణమైన శృంగములు కనపడతాయి, అంచులు. ఆ అంచులు రెండు రెండు కొమ్ములాగా తక్కిన శరీరం అంతా ఆబోతి శరీరంలో ఉన్నది. అందువల్ల కొమ్ములు కలిగిన తెల్లని ఎద్దువలే ఉన్నాడు చంద్రుడు. మహాచలశ్వేత యువోచ్చ శృంగ, ఓ తెల్లని మంచుకొండ, దానికి చివరిన శిఖరం ఉన్నది. ఎవరెస్టు శిఖరంతో కూడిన హిమాలయ పర్వతమా అన్నట్టుగా ఉన్నాడు ఆయన. అంచులేమో శిఖరాల్లో ఉన్నాయి, మధ్య శరీరం తెల్లని హిమాలయ పర్వతంలో ఉన్నదనమాట. హస్తీవ జాంబూనదబద్ధ శృంగ, మంచి బంగారము వెండి మొదలైన సంకెళ్లతో బంధింపబడిన తెల్లని ఏనుగులో ఉన్నాడు ఆయన. తెల్లని కిరణములు ఆయనకి కట్టివేయబడిన సంకెళ్లల్లో ఉన్నాయన్నమాట. తెల్లని సంకెళ్ళు అనగానే సహజంగా మనకి ఇక్కడ జాంబూనదం అంటే బంగారమైన, బంగారం కంటే వెండి అని చెప్పుకోవడం ధర్మమని శాస్త్రకారులు అంటారు. ఎందుకంటే వెండి తెల్లగా ఉంటుంది. తెల్లని వెండి సంకెళ్లతో బంధింపబడిన ఏనుగులో ఉన్నాడు. ఇక్కడ ఇంతవరకు శశాంక శశాంక లేక చంద్ర అన్నాడు, కానీ ఇక్కడ భగవాన్ శశాంక అన్నారు. శశాంకుడు అంటే చంద్రుడిలో ఒక చిన్న మచ్చ ఉంటుంది, ఆ మచ్చమును కుందేలు అన్నారు. శశము అంటే కుందేలు, కుందేలు వలె కనబడుతోంది గనక ఆ మచ్చ కలిగినవాడు. ఇప్పుడు మాత్రం భగవంతుడు గనక ఆ మచ్చ కూడా లోకానికి ఉపకారమే చేస్తున్నది. పైగా భగవంతుడని ఇంకోసారి ఎందుకని అన్నాడంటే, మహానుభావులకి దారి చూపించేవాడు ఎవడన్నా వాడు భగవాన్ అని పిలువబడతాడు. ఎంత గొప్పవాడైనా ఇతరులకి ఉపకారం చేయకపోతే వాడి గొప్పతనం నాశనమైపోతుంది. ఎవడైనా పరోపకారం కోసం తన శక్తిని వినియోగిస్తే వాడు భగవత్ స్వరూపుడే అవుతాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం వర్గో భగస్మృత, అందరినీ పరిపాలించే శక్తి. ఐశ్వర్యస్య సమగ్రస్య అంటే సంపూర్ణముగా అందరినీ పరిపాలించే ప్రభుత్వ శక్తి. వీరత్వం, కీర్తి, ధనం, జ్ఞానం, వైరాగ్యం, ఈ ఆరింటిని భగ అంటారు. ఈ ఆరు ఎవరిలో ఉంటే వాడు భగవాన్. ఈ ఆరు ఇప్పుడు చంద్రుడిలో ఉన్నాయి. తన పిండి వెన్నెలతో లోకాన్ని పరిపాలిస్తున్నాడు, అందరికీ దారి చూపిస్తూ. అంటే సమగ్ర ఐశ్వర్యం ఉన్నది. ఆ తర్వాత ఏమున్నది? వీరత్వం ఉన్నది. ఎంత వీరుడు కాకపోతే లంకానగరంలో రావణాసురుడి ఆజ్ఞని కూడా ధిక్కరించి హనుమంతుడికి దారి చూపించగలడు, కాబట్టి వీరుడు. చంద్రుడి కీర్తి అంత ఇంత కాదు. ఎవరన్నా అందంగా ఉంటే చంద్రబింబంలో ఉంది ముఖమని పొగుడుతాం గనక. ఇంకా డబ్బు, లక్ష్మీదేవికి ఆయన అన్నగారు. ఈయన పుట్టాక వెనక లక్ష్మి పుట్టింది, అందుకే చంద్ర సహోదరి. లక్ష్మీదేవి సోదరి ఉంది గనక ఇంకా డబ్బుకి లోటే లేదు. అసలు చంద్రుడి వెన్నెలలో పాయసాన్ని నివేదన చేసి లక్ష్మీదేవిని పూజించిన వాడికి అఖండ ఐశ్వర్యం వస్తుంది. అందువల్ల ఆయన ఐశ్వర్యం కలిగినవాడు, జ్ఞానము కలిగినవాడు, వైరాగ్యము కలిగినవాడు, అందువల్ల భగవంతుడు. ఈ ఆరు గుణములు ఇప్పుడు నిజంగా భగవంతుడు అనిపించాయి ఆయన్ని. ఎందుకనగా తన పిండి వెన్నెలతో, స్వచ్ఛమైన వెన్నెలతో హనుమంతుడికి సంపూర్ణముగా సహకరిస్తూ లంకానగరాన్ని స్వేచ్ఛగా చూడడానికి ఒక గమ్యం ఏర్పాటు చేశాడు కనుక అందువల్ల భగవాన్ శశాంక అన్నారు ఆయన్ని. ఇక ఈ తర్వాత శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర,
క్రమక్రమంగా తిండి తిన్నాక బండరాతి మీద పడుకున్న మృగరాజులా ఉన్నాడు ఆయన. మొదట్లో వేగంగా ఆకాశానికి వచ్చి తర్వాత వేగం తగ్గించాడు. వేగంగా వెళ్ళిపోతే త్రయోదశి నాడు చంద్రుడు తెల్లవారుజామును అస్తమించాలి, అందుకని వేగం తగ్గించి కొంచెం మందకొడిగా భోజనానంతరం బండరాయి మీద పడుకున్న సింహంలాగా కొంచెం కొంచెమే ఆకాశంలో కదులుతున్నాడు హనుమంతునికి ఎక్కువసేపు వెన్నెల చూపించడం కోసం. ఆ సమయంలో మహావీరులైన రాక్షసులంతా బుద్ధి ప్రధానాన్ రుచిరాభిధానాన్ సంసిద్ధదానాన్ జగత ప్రధానాన్ నానా విధానాన్ రుచిరాభిధానాన్ దదర్శతస్యాం పురి యాతుధానాన్. యాతుధానులు అంటే రాత్రిపూట తిరిగేవాళ్ళు రాక్షసులు. ఈ రాక్షసులు మంచి తెలివైన వాళ్ళు, ఎక్కడ ఏమోల ఎవడన్నా ఆచూకి పసిగట్టి వాడు అంతు తేలుస్తారు. అటువంటి వాళ్ళు, కాంతి కలిగిన వాళ్ళు, కాంతి లేని నల్లని వాళ్ళు, శ్రద్ధ కలిగిన వాళ్ళు, రాజుగారి ఆజ్ఞని శ్రద్ధగా పరిపాలిస్తూ లంకానగరాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నవాళ్ళు, అసలు లంకానగరానికి మూలస్తంభాలు లాంటి వాళ్ళు, ఇటువంటి రకరకాల కాంతులతో బట్టలు ధరించి ధరించక గోచిగుడ్డలు పెట్టుకుని పెట్టుకోక నెత్తిమీద ముసుగులు వేసుకుని వేసుకోక ఆయుధాలతో వాహనాలతో లంకానగరం అంతా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బహుపరాక్ అంటూ కాపలా కాస్తున్నారు. అటువంటి మహావీరుడైన రాక్షసుల్ని చూశాడు. క్రమంగా ముందుగా కుంభకర్ణుడి ఇంటికి వెళ్ళాడు, ఇల్లంతా గాలించాడు. నిద్ర తప్ప అక్కడ ఎవడు ఏం కనబడ్డంలా, గుర్రు గుర్రులే. ఇక విభీషణుడి ఇల్లు చూచాడు. ప్రహస్తుడు, మహోదరుడు, విరూపాక్షుడు, యోపాక్షుడు, ప్రహసుడు, భాసకర్ణుడు, విరూపుడు, బహురూపుడు, ఇంద్రజిత్తు, సుమాలి, బహుమాలి, సుపార్శుడు, మాల్యవంతుడు, ఇలాంటి వారి గృహములన్నీ వరుస పెట్టి వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అన్ని గృహాలు ముందు స్థూల దృష్టితో చూసేశాడు. విద్యున్మాలి గృహం, విద్యుజ్జఫ గృహం అన్నీ వెతికాడు. ఆస సాతాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్రం నివేశనం రావణస్యోపశాయన్యః దదర్శ హరిసప్తమః. ఇలా తిరుగుతూ తిరుగుతూ రావణ గృహానికి అడుగుపెట్టాడు. ఇక్కడ హనుమంతుడు లక్ష్మీవంట, రావణాసురుడి ఇంటికి వెళ్ళాట. రావణాసురుడి ఇల్లు లక్ష్మితో కళకళలాడుతోంది, అయినా రావణాసురుడిని లక్ష్మీవాన్ అనలా, హనుమంతుడే లక్ష్మీవాన్. ఎందుకని అంటే, వారి రావణ పాపాలు చేసి సంపాదించిన డబ్బు నిజమైన సంపద, ఏమీ లేకుండా అడవుల్లో తిరిగే నాదిరా నిజమైన లక్ష్మి, జ్ఞానలక్ష్మి అని చెప్పడం అనమాట. అందుకని హనుమంతుడు లక్ష్మీవంట, ఐశ్వర్యం కలిగిన ఇంట్లోకి వెళ్ళాట. నేను చాలాసార్లు అనుకునేవాడు, ఇదేంట్రా రావణాసురుడి ఇంటి నిండా బంగారం ఉంది, వెండి ఉంది, కోట్లు ఉన్నాయి, అక్కడ ఏం పలక్కుండా హరిసప్తమహా లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ఆససాదాద అంటాడు లక్ష్మీవాన్ అని ఈయన అన్నాడు. అనగా కౌపీనవంత కలు భాగ్యవంత, గోచిగుడ్డ పెట్టుకున్న జ్ఞాని వాళ్ళు డబ్బున్న వాళ్ళు అంటే, మనకి ఎంత డబ్బున్నా తృప్తి లేదు, జ్ఞానం లేదు అంటే జ్ఞానం లేనప్పుడు ఆ డబ్బు వ్యర్థం అంటే నేను మీ గురించి చెప్పట్లేదు, అలాంటి వాళ్ళ గురించి చెప్పాను. మిమ్మల్ని ఏదన్నా అంటే పక్కవాడి కళ్ళుబావు, అమ్మో మహాత్ములు ఎప్పుడు ఏమనం, ఎవడైనా కేవలం శరీరము ధనమే ముఖ్యమనుకుని పాపాలు చేసి సంపాదించినప్పుడు రావణుడికి వల్లే వాడుకున్న సంపద వ్యర్థం, అప్పుడు ఏమీ లేని సామాన్యుడు కోతి కూడా గొప్పవాడవుతాడనమాట. ఈ మహానుభావుడు రావణ గృహం అంతా వెతికాడు. రావణాసురుని దగ్గర రకరకాల భంగిమలలో నిద్రిస్తున్నటువంటి వీరాది వీరుల్ని చూశాడు. రావణుని అంతఃపురంలో ఉన్న స్త్రీలని చూశాడు. అక్కడి నుంచి మొదటిసారి మామూలుగా చూశాడండి, తర్వాత చూసినప్పుడు ఆయనకు కొంత అనుమానం వస్తుంది. ఇక్కడి నుంచి పుష్పక విమానం దగ్గరికి వెళ్ళాడు. ఎంత గొప్పదా పుష్పక విమానం! ఒకప్పుడు బ్రహ్మదేవుని యొక్క అనుజ్ఞతో విశ్వకర్మ ఆ పుష్పక విమానాన్ని నిర్మించాడు. అది చాలా కాలం మొదట్లో బ్రహ్మ దగ్గర, విశ్వకర్మ దగ్గర, ఇంద్రుడి దగ్గర, చాలామంది కేవలం కుబేరుడి దగ్గరే ఉందనుకుంటున్నారు. కుబేరుడి దగ్గరికి రావడానికి ముందు చాలామంది దాన్ని పొందారు తెలిసినా మీకు. బ్రహ్మదేవుడు మూడు వస్తువుల్ని ఎంతో మంది దగ్గరికి పంపాక చివరిని రాక్షసుల దగ్గరికి వెళ్ళేలా చేశాడు ఆయన. అందులో ఈ పుష్పక విమానం ఒకటి. గాంధీవము, పుష్పక విమానము, కౌస్తుభమణి ఈ మూడు మణులు కూడా మొదట్లో చాలామంది దగ్గర ఉన్నాయి. అందులో కౌస్తుభమణి అంటే చాలా తొందరగానే పాలసముద్రంలో కలిసిపోయి మళ్ళీ విష్ణు దగ్గరికి వెళ్ళింది. గాంధీవం బ్రహ్మగారు 60,000 సంవత్సరాలు ధరించాక ప్రజాపతి దగ్గరికి వెళ్ళింది. ప్రజాపతి దగ్గర నుంచి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది. ఇంద్రుడి దగ్గర నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళింది. చంద్రుడి దగ్గర నుంచి
వరుణుడి దగ్గరికి వెళ్ళింది, వరుణుడి దగ్గర నుంచి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళింది, అగ్నిహోత్రుడి దగ్గర నుంచి అర్జునుడి దగ్గరకు వచ్చింది. అర్జునుడు 65 ఏళ్ళు దాన్ని ధరించాడు, తర్వాత మళ్ళీ సముద్రంలో పారేసిపోయాడు, వరుణుడికి ఇచ్చేశాడు. అలాగే ఈ పరమ పవిత్రమైన పుష్పకం అనే విమానం బ్రహ్మదేవుడు తన సంకల్పంతో విశ్వకర్మ ద్వారా తయారు చేయించాడు. కొంతకాలం బ్రహ్మందులో ఊరేగాడు, ఆ తర్వాత ప్రజాపతి 5000 సంవత్సరాలు అందులో తిరిగాడు, ఇంద్రుడికి ఇచ్చారు, ఇంద్రుడు కొంతకాలం తిరిగాడు, ఆ ఇంద్రుడి తర్వాత దీనిని మళ్ళీ మయుడికి ఇచ్చారు, మయుడు ఏం చేశాడు దాన్ని ఈశ్వరాజ్యతో కుబేరుడికి ఇచ్చాడు, కుబేరుడు దాన్ని చాలా కాలం దానిలో తిరిగాడు, ఆ తర్వాత కుబేరుడిని చావగొట్టి రావణాసురుడు బలం కలిగిన వాడిదేగా రాజ్యం అంతా మళ్ళీ లాగేసుకున్నాడు. రావణాసురుడు చచ్చాక తిరిగి అది రాముణ్ణి అయోధ్యలో దింపి కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. చెట్టు చివరికి కుబేరుడికే అది పరం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం కుబేరుడి దగ్గర ఉంది. మీకు ఎవరికైనా కుబేరుడు కనపడితే కొద్ది రోజులు ఎరువు తెచ్చుకోవచ్చు, ఆయన ఇస్తానన్నాడు, భక్తితో కొలిస్తే ఈశ్వరుణ్ణి నేను ఇస్తానన్నాడు ఆయన. ఓసారి పుచ్చుకుందాం, ఏముంది అలా అలా తిరిగేసి వచ్చేద్దాం. ఇప్పుడు ఈయన ఆ పుష్పక విమానం దగ్గరికి వెళ్ళాడు. తతో దదర్శోచ్చ్రిత మేఘ రూపం మనోహరం కాంచన చారు రూపం రక్షోధిపశ్యాత్మ బలానురూపం గృహోత్తమం హ్యప్రతిరూప రూపం. ఆకాశంలో మేఘమంతలాగా పెద్ద మేఘంలో ఉన్నది, మనోహరం. ఎవరైనా దాన్ని చూడగానే వాళ్ళ మనస్సుల్ని హరిస్తుంది. బంగారంతో అందంగా నిర్మింపబడింది, రాక్షసులకి నిలయం. ఇంతెందుకు? నా బలానికి మూల కారణం ఈ పుష్పకమే, ఇది లేకపోతే ఇంత స్వేచ్ఛగా తిరగలేను అని స్వయంగా రావణాసురుడు చెప్పుకున్నాడు. అంటే రావణుని బలమునకు మారు రూపం అది. అటువంటి ఉత్తమమైన రావణ భవనము కంటే కూడా అందముగా ఉన్నటువంటి పుష్పకమనే విమానమును చూచాడు ఆయన. అందమైన స్త్రీ నగలు పెట్టుకుని అలంకారం చేసుకుంటే ఎలా వెలిగిపోతుందో అలా నగిషీ పరులతో వెలిగిపోతుంది పుష్పక విమానం. అటువంటి దానిని కృత్రిమమైన హంసలు చెక్కబడిన దానిని, సంపూర్ణంగా లక్ష్మీదేవికి నిలయమైన దానిని, ఆకాశంలో ఆధారం లేకుండా నిలబడుంది. పైగా ల్యాండ్ అయ్యాక కింద చక్రాలు ఉంటాయి మన విమానాలకి, ఆకాశంలో నిరాధారముగా వేళ్లాడుతున్నది. అటువంటి శ్రీయాయుతం ఖే సుకృతాం విమానం, ఖే అంటే ఆకాశమునందు వేళ్లాడుతున్న ఐశ్వర్యవంతమైన సంపదల నిలయమైన సకల ఆహార పదార్థాలకి భోగాలకి నిలయమైన పుష్పక విమానాన్ని హనుమంతుడు చూశాడు. అదంతా తెగ వెతికేశాడు, అద్భుతంగా వర్ణించారు. లోపల చిలుకలున్నాయి, రామచిలుకలున్నాయి, పక్షుల్ని చెక్కారు, స్నానాగారాలు ఉన్నాయి. ఇటు పుష్పక విమానంలో హాయిగా కావాలంటే అందులో శరీరం అంతా బాగా మర్దనా చేసుకుని మరీ స్నానం చేయొచ్చు. భోజనశాలలు ఉన్నాయి, అందులో మళ్ళీ జోదశాల ఉన్నది, అటు ఇటు ఆడుకుని పరిగెత్తడానికి శాలలు ఉన్నాయి, అవసరమైతే యుద్ధం చేయడానికి పనికొస్తుంది. ఎంతమంది ఎక్కినా మళ్ళీ ఇంకోటికి అందులో స్థానం ఉంటుంది. అతి విశాలమైనది, సుందరమైనది, దాన్ని ఎక్కడా నిలబెట్టక్కర్లా, తనంతా తానే ఆకాశాలలో తేలి ఆడుతుంది. అటువంటి విమానమంతా సీతాదేవి ఇక్కడుందా ఇక్కడుందా అని అంచు అంచు కూడా గీకి చూసి వెళ్ళాడు వెళ్ళాడు. ఎంత చూసినా ఏమోలా సీత కనబడలేదు. మళ్ళీ వెతికి వెతికి రావణ అంతఃపురానికి తిరిగి వచ్చాడు. ఇంకా చిట్ట చివరిగా ఇక్కడే చూద్దాం అనుకున్నాడు పాప ఆయన. తస్యాలయ వరిష్ఠస్య మధ్యే విపులమాయతం దదర్శ భవన శ్రేష్టం హనుమాన్ మారుతాత్మజః. ఇంత వెతికాను ఇంకా సీత కనపడదు, అన్నీ కనపడుతున్నాయి, ఇంకొక్కసారి రావణ భవనం చూద్దాం అని దిగజారుతున్న ఉత్సాహాన్ని మళ్ళీ తెచ్చుకొని హనుమంతుడు రావణాంతఃపురంలో ప్రవేశించాడు. మహాభవన శ్రేష్టం, 10,000 సంవత్సరాలు కుబేరుడు అందులో సుఖంగా జీవించాడు. అటువంటి గృహం అది. అది అర్ధయోజన విస్తీర్ణం, 4 మైళ్ళు వెడల్పుంది. ఆయతం యోజనం మహత్తు, 8 మైళ్ళు పొడుగు, పొడుగు 8, వెడల్పు 4, అంటే 8 x 4 32 చదరపు మైళ్ళ విస్తీర్ణం రావణాసురుడి ఒక్క భవనం. మాయదారి బిల్డింగ్ అంత ఉంది. మన ఆడిటోరియాలు చూసే అబ్బా ఎంత ఆడిటోరియం బాగుందండి అనుకుంటున్నామే, 32 చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉందని చెప్పారు వాడి భవనం. అటువంటి రాక్షసేంద్రుడి భవనం అనేక గదులతో పెద్ద పెద్ద ప్రాకారాలతో ఉన్నదాన్ని చూచాడు. అందులో ఒక్క శయనాగారంలోనే 10,000 మంది పడుకోవచ్చు, అంత పెద్ద మంచం పరుపుట, ఒకే పరుపు.
మళ్ళీ డబల్ కట్ మీద అటుపరుపు ఇటుపరుపు మధ్యలో విడిపోయి నానా యాత్ర పడి వాటిని కలపలేక దుప్పటి లేచిపోయి యాత్ర పడక్కర్లేకుండా అంత పెద్ద తాను నేయించి ఒకటే దుప్పటి ఒకటే పరుపు అంత పెద్ద మంచం ఒక్క మంచం మీద రావణుడితో పాటు 10,000 మంది చేయనించవచ్చు. అసలు మాయిదారి రావణాసురుడు వాడి భోగాలు వాడి విధానమే వేరు. వాడికి కుదిరారు అలాంటి వర్కర్స్ కూడా. మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇవాళ స్లాబ్ వేస్తే మర్నాడు బీటలో, కానీ వాడి బిల్డింగ్ ఎక్కడ బీటలు రావు. అంత చక్కగా పనిచేసి పెట్టేవారు. దెబ్బకి దెయ్యం దొడుస్తుందండి. అందరం మెత్తగా ఉంటే హరిప్రసాద్ గారిలో మంచిగా ఉంటే పనులు జరగవు కొన్ని విషయాల్లో. అప్పుడప్పుడు కాస్త కర్రుచ్చుకోవాల్సిందే. అంచేత మెత్తగా ఉంటే మొత్తబుద్ధి వేస్తుందని రావణాసురుడి దెబ్బకి హడిలిపోయి కట్టారన్నమాట. అలాగా అంత అద్భుతమైనటువంటి ఆ భవనాన్ని చూశాడు ఆయన. చూచి రావణ ఏమి నీ భోగం అని అతన్ని మెచ్చుకున్నాడు. హనుమంతుడికి ఎక్కడ వస్తువుల మీద వ్యామోహం లేచుమా, సౌందర్యాన్ని మెచ్చుకోవటమే. ఆ నగిషీ పనికి కానీ ఆ విధానాలకు కానీ ఓహో ఇతడింత చమత్కారి అని మెచ్చుకున్నాడు అనమాట. ప్రతిభకి మెచ్చుకున్నాడు. ఇప్పుడు రావణాసురుడు హాయిగా పడుకునుంటే వాడు ఎలా ఉన్నాడు తెలుసా, చతుర్విషాణై ద్విరదై త్రివిషాణైస్తథైవచ, నాలుగు దంతములు కలిగిన ఏనుగు అనగా ఐరావతం, ఐరావతం వంటి పెద్ద అద్భుతమైన చేతులు కలిగి ఉన్నాడు. ఐరావతము తొండములో ఉన్నాయన్నమాట ఆ చేతులు. ఏమి చేతులు, రావణాసురుడు పడుకున్నప్పుడు వాడి చేతులను చూచి ఇవి పరిగల ఏనుగు తొండాల గుండ్రంగా బలంగా చెక్కు చెదరకుండా ఉన్నాయి అని చూశాడు. రావణ గృహంలో కుబేరుడి లక్ష్మి ప్రస్తుతం ఉంది. కుబేర నీ లక్ష్మి ఇక్కడ పడుందా అనుకున్నట్టు పాప ఆయన. ఈ మాట చాలా అందంగా రాశారు వాల్మీకి. యాహి వైశ్రవణే లక్ష్మీహి యాచేంద్రే హరివాహనే సారావణ గృహే సర్వ నిత్యమేవ అన్నపాయిని. వైశ్రవణుడు అంటే కుబేరుడు, విశ్రవసుని కొడుకు. కుబేరుడి దగ్గర ఉన్న మొత్తం లక్ష్మి, ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి గుర్రాలు మొదలైన వాహనాలు, ఈ సంపదంతా రావణ గృహంలో నిత్యమేవ అనపాయిని విడిచిపెట్టకుండా ఉన్నాయి. రావణాసురుడు కుబేరుణ్ణి తన్ని ఆ సంపద తెచ్చాడు. ఆ లక్ష్మి అప్పటి నుంచి విడిచిపెట్టట్లేదు రావణాసురుణ్ణి. అపాయిని అంటే విడిచిపెట్టున్నది, అనపాయిని అంటే విడిచిపెట్టనది. అందుకే లక్ష్మీదేవిని నిత్యం అనపాయిని అంటున్నాం కదా, అంటే విడిచిపెట్టనది. ఇప్పుడు కుబేరుడి సంపద రావణాసురుణ్ణి పట్టుకుంది వాడిని విడిచిపెట్టడంలా. ఇంద్రుడి దగ్గరున్న రకరకాలైన గుర్రాలు ఏనుగులు అవి కూడా ఇక్కడే ఉన్నాయి. మొత్తం మీద అందరి దగ్గరది వీడి దగ్గర ఉండదన్నమాట సంపద. అటువంటి దానిని చూచాడు. ఇంకా కృత్రిమ మృగాలతో ఉన్న అనేకమైన నగిషీపురులతో ఉన్న గోడలను చూచాడు. మంచి స్తంభాలు, వాటికి రంగులు, వాటికి మళ్ళీ జంతువులు, కొన్ని చోట్ల హంసలు, కొన్ని చోట్ల ఏమో ఇంకా నెమళ్ళు, ఇవన్నీ బంగారంతో చెక్కారు. అంత లోపల కళాత్మకం అనమాట. ఎక్కడ చూసినా ఆ బాగుంది బాగుంది శోభగా ఉంది అనిపించాలి. అసలు ఆ భవనంలోకి అడుగుపెట్టిన వాడికి బయటికి వెళ్ళలేడు. అంత అందమైన దృశ్యాలు అనమాట. అదో పెద్ద మ్యూజియం. స్వర్గోయం దేవలోకోయం ఇంద్రశ్రేయం పురీ భవేత్. హనుమంతుడు కూడా ఒక క్షణం ఏమనుకున్నాడు తెలుసా, కొంపతీసి స్వర్గలోకం ఇక్కడికి వచ్చేసిందా, దేవలోకం ఇంద్రుడిది. ఆ ఇంద్రుడిని తన్ని మొత్తం నగరం పీక్కొచ్చి ఇక్కడ పెట్టలేదు కదా. మొబైల్ నగరం అంటారు ఇంద్రుడి నగరం. ఇంద్రుడి నగరం ఒక చోట నుంచి ఒక చోటకి తరలించవచ్చు అని శాస్త్రం. అందుకే కదా సుధర్మ అని ఇంద్రుడికి ఒక సభ ఉన్నది, దేవసభ. ఆ సభని కృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడు అవతారం ఉన్నంతకాలం ద్వారకా నగరంలో ఆ దేవసభ సుధర్మా సభలో ఆయనే ఉండేవాడు. శ్రీకృష్ణ అవతారం సమాప్తం కాగానే ఈ సభ మళ్ళీ దేవలోకానికి వెళ్ళిపోయింది. సభాభవనాన్ని పంపినట్టే ఇంద్రుడు తన నగరం మొత్తాన్ని రావణునికి ఓడిపోయి లంకా నగరానికి పంపాడా, ఇది ఇంద్రభవనమా అనుకున్నట్టు ఆయన. అంత ఆశ్చర్యం కలిగించిందనమాట. చాలా పులకించిపోయాడు మారుతి. ఏం లాభం, అధర్మం వల్ల ఈ సంపద అంతా నశించిపోతోంది అని మళ్ళీ జాలిపడ్డాడు. ఎంత డబ్బున్నా ఆ డబ్బంతా అధర్మధనం. సీత అపహరణతోటి ఈ లంకా నగరంలో లక్ష్మి దగ్ధం కాబోతోంది అనుకున్నాడు. బాగా తెగ తాగేసి పాన నిద్రావశంగతం అర్ధరాత్రి పూటది. బాగా పక్కన రకరకాల మద్యాలు భాండాలు ఉన్నాయి. 2,181 రకాల మద్యములు రావణాసురుడి దగ్గర ఉండేవి అని మనకు ఉత్తరాఖండలో చెప్పారు. అంతఃపురంలోట వాడి పరుపు పక్కనే ఓ పెద్ద పానపాత్ర ఉంది. దాని నిండా రకరకాల మద్యాలు ఉన్నాయి. కొన్నేమో ఎర్రని మద్యాలు, కొన్ని ఆకుపచ్చ రంగువి, కొన్ని పసుపు పచ్చ రంగువి, కొన్ని తెల్లని మద్యాలు. ఇందులో కొన్నేమో మామిడికాయ వాసనట, కొన్ని ద్రాక్ష రంగులో ఉంటాయట, ద్రాక్ష వాసన వెదతొలుతాయట, కొన్ని మొగలి పువ్వుల వాసనతో ఉంటాయట, ఇలా రకరకాల వాసనలు చెప్పారు. ఈ సుందరకాండ నేను ఒకసారి హైదరాబాద్లో చెబుతూ ఉంటే ఒక అతను ఆఖరి అందరూ వెళ్ళిపోయాక మీతో కొంచెం మాట్లాడాలి గురువు గారు అన్నాడు. ఏమిటయ్యా అన్నాను, అసలు వాల్మీకి ఏం రాశాడండి అన్నాడు. ఏం రాశాడయ్యా అన్నాను నేను, ఆ మద్యాల గురించి రాశాడే నన్ను అట్రాక్ట్ చేసిందండి అన్నాడు. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాటి తర్వాత చెప్పాడు, నేను నిజంగా తాగానండి గురువుగారు నిజమండి, ఎర్ర రంగులో ఆకుపచ్చ రంగులో అదేదో మొగలి పువ్వు వాసన ఏదో ద్రాక్ష వాసన ఇవన్నీ మా దగ్గర ఉంటాయండి, మేము చూసామండి షాపుల్లో చూసామండి. ఇన్ని రాశాడంటే వాల్మీకి మహర్షి ఆయన చూశాడండి అన్నాడు. ఆయన నాయన చూడక్కర్లేదురా, ఆయన మహాతపస్యాలి, ఎవరి గొడవ వాడిది, ఎంత సుందరగాడు చెబితే వాడికి అదే ఎందుకు చెప్పండి, ఇది నిజంగా నేనే ఇందులో రమ్మంత అత్యోక్ చెప్పట. ఆయన ఇలాగే చెప్పాడు, ఈ మద్యములు ఆకర్షించాయి, నెక్స్ట్ మాంసాలు ఉన్నాయి అవి ఇంకొకటి ఆకర్షించాయి, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఆకర్షిస్తాయి. హనుమంతుడు సీతను అన్వేషించడం ఇవి కొందరిని ఆకర్షిస్తాయి. ఆయా మనుషుల యొక్క సంస్కారాలను బట్టి వాళ్ళు ఆకర్షితులు అవుతారనమాట. ఇన్ని రకముల మద్యములన్నీ అక్కడ చుట్టూతో ఉన్నాయట, అవి తాగాడు వీడు. దాంతో తాగి మైకంతో స్త్రీలతో విహరించి గాఢంగా నిద్రపోతున్నాడు. సుశ్వాప బలవత్తద అంటే అర్థం ఏమిటో తెలుసా, మంచి బలమైన నిద్ర, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడనమాట. నేను చెప్పిన మాట ఇందులో కాసేపు నాక చెబుతాడు. శర్కరాసవ గంధైశ్చ ప్రకృత్యా సురభిస్సుఖ తాసాం వదన నిశ్యాస శిషేవే రావణంతద. రావణాసురుడు నిద్రపోతుంటే వాడి పక్కనే కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ మద్యములు తాగారు. ఈ తాగిన మద్యాల్లో కొన్నింటిల్లో పంచదార వాసన వస్తుంది, కొన్నింటిలో ఏలకల వాసన వస్తుంది, కొన్నింటిలో మొగలి పువ్వుల వాసన వస్తున్నది, మరికొన్నింటిలో నుంచి ఏదో విచిత్రమైన ఘాటు తాటికి సంబంధించిన వాసన వస్తుంది. ఇలా రకరకాల పువ్వులు పళ్ళు వీటిల్లోంచి వచ్చే వాసనలు వస్తున్నాయి. ఈ వాసనలతో కూడినటువంటి నిట్టూర్పులు స్త్రీలు విడిచిపెట్టారట. అంటే వాళ్ళు తెగ తాగి ఉన్నారుగా, వీళ్ళు కూడా అమెరికా వెళ్ళారులేండి, అందుకని శుభ్రంగా రావణాసుడితో పాటు తాగి ఆ తాగిన మైకంలో మద్యంతో కూడిన గాలి విడిచిపెట్టారు. హుమ్మని గాలి విడిచిపెట్టగానే ఈ రకరకముల మద్యములతో కూడిన వాసన రావణాసుడి మీద పడి వాడికి ఇంకా ఎక్కువ సువాసనగా ఉండి నిద్రపోతున్నాడు. ఈ వాసన హనుమంతుడికి కూడా తగిలింది, అయినా ఆయన నిర్వికారంగా వాసనను పీల్చి కూడా పట్టించుకోకుండా ఉన్నాడు. ఇలాంటి రకరకాల వాసనలు వదన నిశ్యాస శిషేవే రావణంతద, రావణుణ్ణి సేవించాయి. ఆ రావణుడు ఇంకా గురకబెట్టే నిద్రపోతున్నాడు. ఈ నిద్రలు ఆయన వెతకడం మొదలైన అపూర్వమైన ఘట్టాలతో మళ్ళీ రేపు యథాప్రకారంగా సాయంకాలం 6:30 కలుసుకుందాం. ప్రతిరోజు సాయంత్రం నేను అనడమే కానీ నేను వచ్చాకే రావడం అనేది ఒక పరిట్పాటి మీకు. అయినా పట్టు వదలను విడిచిపెట్టకుండా నేను అడుగుతూనే ఉంటాను, 6:30 మళ్ళీ యథాప్రకారంగా రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాస్ సమస్తాః సుఖినో.